ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. వెల్కమ్ కాత్యాని.
హాయ్ విశ.
కాత్యాని మనందరికీ తెలుసు, శ్రీనాన్న పరమాత్మనే నమః. యా కాత్యాని మనందరికీ తెలుసు, మన బ్యూటీ పార్లర్ కాత్యాని అంటాం అందరం. సో కాత్యాని దగ్గరికి వెళ్తే ఇట్స్ సో పీస్ఫుల్ అనమాట. నాట్ ఓన్లీ అవుటర్ బ్యూటీ, కాత్యాని ఇస్ బౌట్ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ అనమాట. ఆ ఇన్నర్ బ్యూటీ రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్ లో. సో గ్లో ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్.
గాడ్ గ్రేసెస్ నాన్నగారు.
యా అండ్ నాన్నగారు కూడా, ఐ మీన్ అంటే ఆత్మవిద్య చెప్తూ ఉండి, అంటే బాడీ మనం కాదు అని చెప్తూ ఉన్న కాడ కాత్యాయని విషయంలో ఆయన పార్లర్కి వెళ్ళి చాలా సార్లు బ్లెస్ చేసి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే లైక్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అంటే అందంగా కనపడాలి అని ఉండడం సహజం కదా ఎవరికైనా. సో ఏంటంటే లోకాన్ని బట్టి ఎంతో కొంత మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఓన్లీ, ఎందుకంటే అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. అండ్ కాత్యాయని ఏంటంటే సత్సంగం చెప్తూ, నాన్నగారి మాటలు చెప్తూ, భక్తులు ఎవరు వెళ్ళినా కూడా చాలా తక్కువకి చేస్తూ, లైక్ ఈ జుట్టుకి రంగు వేయడాలు, ఫేషియల్స్ అవి కూడా చాలా, అంటే నాన్నగారు భక్తులు వస్తే పండగ కింద చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అండ్ సత్సంగాలు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటుంది. నాన్నగారి దగ్గర చాలా సాన్నిహిత్యం ఉంది తనకు కూడా, ఎన్నో సంవత్సరాల నుంచి నాన్నగారి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు. అండ్ తులాభారం, శ్రీకృష్ణ తులాభారం అని అలా నాన్నగారు తులాభారం చేసింది కాత్యాయని వాళ్ళ ఊళ్ళో. సో ఆ సంఘటన కూడా ఎక్స్క్లూజివ్గా చెప్ది కానీ కాత్యాయని. యా సో అసలు నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా బిగిన్ అయింది, నాన్నగారిని ఎలా కలిసావు అండ్ ఎలా జర్నీ ప్రొసీడ్ అయ్యావో నీ మాటల్లో చెప్పు.
తప్పకుండా ఉషా. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. నేను చెప్తా ముందు ఉషా, ఒకసారి నాది కొంచెం పర్సనల్ లో కొంచెం చెప్తాను. ఎందుకంటే నేను 74 లో పుట్టాను ఉషా, నవంబర్ 2 74 నా డేట్ ఆఫ్ బర్త్. మా ఫాదర్ పేరు ఆదినారాయణ రెడ్డి, మా మదర్ పేరు వరలక్ష్మి. సో మే ఫైవ్ సిస్టర్స్ లో నేను లాస్ట్, ఫైవ్ లో లాస్ట్ అనమాట. నాన్నగారు ఇప్పుడు అనేవారు యంగ్ సిస్టర్ అమ్మ అనేవారు, అది ఎప్పుడు నన్ను యంగ్ సిస్టర్ లాస్ట్ అనేసి. సో నేను పుట్టాక 1 ఇయర్ మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అనమాట. మా ఫాదర్ వెళ్ళారు. సో నేను చిన్నప్పుడు అమ్మ చాలా ఎలా అంటే క్రమశిక్షణగా సిస్టమేటిక్ గా పెంచింది మా మదర్ అయితే. ప్రతిది ఏంటంటే చాలా ట్రెడిషనల్ గా అనమాట. ఆ టైంలో నేను అమ్మమ్మ గారి ఊళ్ళో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. సో నాకు 9 ఇయర్స్ అప్పుడు భగవాన్ నాన్నగారు ఎలా వచ్చారు అన్న దానికి, నాకు 9 ఇయర్స్ అప్పుడే భగవాన్ లైఫ్ నేను చెవులు కుట్టలేదు అనమాట. చెవులు కుట్టిస్తారు కదా చిన్న ఫాదర్ లేక చెవులు అమ్మ మర్చిపోయినట్టు. ఒక 9 ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాను. అంటే అక్కడ మన డాక్టర్ రామారావు గారు ఉన్నారు కదా, రామారావు ఆయన పందల పక్క అమ్మమ్మ గారి ఊర్లో ఉండేవారు
అనమాట. సో
అప్పుడు అక్కడి నుంచి ఖచ్చింది మాకు
డాక్టర్ రామారావు గారితో ఫస్ట్.
అవును, అయితే ఆయన చెవులు కుట్టినప్పుడు ఏడుస్తాను కదా 9 ఇయర్స్ అప్పుడు చిన్న పిచ్చి వస్తాను కదా నొప్పి వచ్చినప్పుడు ఏడ్చిన వెంటనే భగవాన్ ఇంత స్టిక్కర్ ఇచ్చాడు, చాక్లెట్ ఇచ్చి చేతిలో పెట్టేటప్పటికి అదేంటో మా తాతయ్యలా అనిపించారు ఆయన. ఆ భగవాన్ ఫేస్ చూసి తాతయ్యలా ఉన్నారు ఈయన. మా తాతయ్య అలాగే ఉండేవారు, మా పెద్ద తాతయ్య అనమాట. సో ఆ భగవాన్ చూసి తాతయ్య ఫీలింగ్ కలిగింది, తెచ్చుకున్నాను నేను మా ఊరు.
ఓకే,
తెచ్చుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళారు మళ్ళీ. సో అక్కడే జరిగింది అనమాట. తాతయ్య గారు విపరీత నాన్నగారు దిగోటి ఇప్పుడు వీక్లీ నాన్నగారి దగ్గరికి వీక్లీ వన్స్ సండే సండే మీటింగ్స్ ఉండేవి షాప్. ఇప్పుడు 15 డేస్ కి వన్స్ తాతయ్య గారు అమ్మమ్మ బస్ లో వెళ్ళిపోయేవారు చిన్నూరు. అక్కడ చిన్నాడు అవ్వచ్చు చిన్నూరు అవ్వచ్చు వెళ్ళిపోయేవారు అనమాట. వెళ్ళి ఆ మీటింగ్స్ అన్ని రమణ భాస్కర లేదు అప్పుడు, సారీ అది
అమృతవాకులు
అది తెచ్చుకుని మళ్ళీ అమృతవాకులు చదువుతూ వీళ్ళు రిపీటెడ్ గా ఆ మీటింగ్ అంతా మళ్ళీ మా తాతయ్య గారు చెప్తూ ఉండేవారు అనమాట. సో నాకు ఎలా అంటే తాతయ్య గారు చెప్తున్నప్పుడల్లా చిన్నపిల్లని కదా నిద్రపోతుంది కానీ ఇంకా తాతయ్య గారికి ఎప్పుడు ఆత్మజ్ఞానమే, అట్లా రెండు గొడవ లేదు అరుణాచల్ చూడు ఆత్మజ్ఞానం. అప్పుడు నాన్నగారు కూడా వాళ్ళు 15 డేస్ అలా అరుణాచల్ వెళ్తూ ఉండేవారు.
మీ తాతగారు వాళ్ళు నాన్నగారు డివోటీస్ వెళ్తూ ఉండేవారు. నాన్నగారు
చాలా డివోటీస్ అంటే 83లోనే 82లోనో కానీ అరుణాచల్ వెళ్ళిపోయారు తాతయ్య గారు రామారావు గారు నాన్నగారు వీళ్ళంతా. అప్పుడు మరిచిన వాళ్ళం కదా అక్కడ అన్ని చెప్పేవారు అనమాట, భగవాన్ ఆశ్రమం ఇలా ఉంటది అక్కడ ఇలా కోతులు ఉంటాయి. చిన్నపిల్లలు అట్రాక్ట్ చేయాలి కదా తాతయ్య గారు, ఎంత అంటే తాతయ్య గారు చూసా అసలు అరుణాచల్ చూడు చండీటి స్నానం శివభక్తి ఇంక వేరేది ఏం లేదు మా తాతయ్య. అలా అలా స్టార్ట్ అయింది. సో నేను అక్కడ ఉండటం ఒక 1 ఇయర్ అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర ఉండిపోయాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో మా ఊర్లో కన్నా కూడా నేను స్పిరిచువల్ గా ఎలా అంటే తాతయ్య గారి ఇంట్లో ఉన్నప్పుడు క్రమశిక్షణ మార్నింగ్ లేవడం, తాతయ్య గారి దేవుడి దగ్గర అన్ని చదివేసి మొత్తం దేవుడి దగ్గర అన్ని ఇచ్చేస్తాం, నేను స్నానం చేసి అలా ఒక సిస్టమేటిక్ అంతా పూజ అదంతా అలా అలవాటు చేసాను. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి తాతయ్య గారు ఎలా అంటే వాళ్ళ ఊర్లో ఎలా అంటే అందరూ అరుగు మీద కూర్చుంటే తాతయ్య గారు మహాభారతం రామాయణం అన్ని చదివేవారు. సో అవి ఆ గ్రంథాలన్నీ వింటూ మహాభారతం చదివేటప్పుడు ఒక్కొక్కరికే పట్టుకుని కూర్చునేదాన్ని, అందులో అందులో అందరూ వెళ్ళిపోయినప్పుడు కాయ కొట్టించేవారు, కాయ కొట్టేటప్పుడు చేతిలో ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మహానుభావులు వాళ్ళు ఉంటారు భీష్ముడు కర్ణుడు వాళ్ళు వెళ్ళినప్పుడు కాయ కొట్టాలి కంపల్సరీ. సో నేను ఆ నీళ్ళు తాగుతూ ఉండేదన్నమా ఆ వాటర్ కోసం. అందుకని అలా తాతయ్య గారి దగ్గర స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది షా. సో అలా ఆ స్పిరిచువల్ జర్నీ అక్కడే స్టార్ట్ అయింది షా. భగవాన్ కూడా ఆ ఏజ్ లోనే నాకు భగవాన్ టచ్ అవటం, అంటే నేను అరుణాచల్ వెళ్ళకపోయినా కూడా భగవాన్ సబ్జెక్ట్ అంతా వినేదాన్ని అనమాట. హలో,
వినిపిస్తుంది.
అయితే నేను అప్పుడే వినీలాకాశంలో వింతకాంతి బుక్ ఉండేది కదా అది కూడా చదివేశాను ఉషా నేను.
ఓకే,
ఆ ఏజ్ లోనే తాతయ్య గారు ఇవ్వటం చదవటం అదంతా అయిపోయింది అనమాట. సో తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చేసి ఆ తర్వాత మా ఊర్లో ఉండటం ఇంకా మళ్ళీ మెల్లగా నాన్నగారి దగ్గరికి ఒక చిన్నప్పుడు ఒకసారి అమ్మమ్మ తాతయ్య గారు తీసుకెళ్లారు. అప్పుడు మీటింగ్ లో అయ్యే టైంలో నేను నిద్రపోయాను అనమాట. ఒక్క నాన్నగారు అరుగు మీద మడక మంచి వేసి పడుకోబెట్టారు నన్ను. నాకు బాగా గుర్తు అనమాట, అమ్మమ్మ ఒడిలో నిద్రపోతే మడక మంచం వేసి నాన్నగారు పడుకోబెట్టారు. సో తర్వాత మీటింగ్స్ అయ్యి కొంచెం తక్కువ అనమాట, ఉషా ఎక్కువ నేను అటెండ్ అయ్యింది. వాళ్ళు కూడా వెళ్ళినా కూడా నిద్రపోతా అలా ఉండేదాన్ని. సో మళ్ళీ మా ఊర్లో మా ఊరు వచ్చేసాను. సో ఇక్కడ మళ్ళీ మా ఊరు వచ్చేసిన భగవాన్ అంటే ఇంకా మా మదర్కి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే భగవాన్ బుక్స్ చదవటం, మా మదర్ కూడా కొంచెం డివోషనల్ ఎక్కువ స్పిరిచువల్ గా కూడా ఎక్కువసేపు చెప్తా ఉండేవారు అనమాట. మాకు చిన్నప్పటి నుంచి కూడా టోటల్ స్పిరిచువల్ ఫ్యామిలీ అయ్యేవారు. సో ఆ టైంలో మళ్ళీ నాకు కొంచెం ఎర్లీ మ్యారేజ్, మ్యారేజ్ కూడా ఎర్లీగానే 17 ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ హైదరాబాద్ లో బ్యాంక్ లో జాబ్ చేసేవారు. నేనేమో 94 అనుకుంటా మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు తాతయ్య గారు ఊరికి చెప్తా ఉండేవారు, నాన్నగారు లక్ష్మి గారు ఇంటికి వస్తున్నారంట మా మధుర నగర్ నువ్వు వెళ్ళు అంటే. మేము రామంతపూర్ లో ఉండేవాళ్ళం, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అని ఉండేది. సో దూరం కదా కొంచెం, అప్పుడే కొత్త హైదరాబాద్ అంత టచ్ లేదు, వెళ్తాం తాతయ్య గారు అంటే వెళ్ళలేదని ఆయన నాన్నగారు కనిపించి చెప్పేవారండి. ఉషా మా మనవరాలో రామంతపూర్ లో నాన్నగారు మీరు వెళ్ళండి అని.
చూడండి నువ్వు వెళ్ళట్లేదండి,
నేను వెళ్ళలేదని.
మీరు వెళ్ళండి కదా ఆయనకి,
చాలా క్లోజ్ కదా వాళ్ళకి. మీరు వెళ్ళండి అంటే ఆయన అనేవారట నేను వెళ్తానండి మీ మనవరాల దగ్గర తప్పకుండా వెళ్తానని ఎన్నో సార్లు మాటిచ్చారండి ఉషా నాన్నగారు, చాలా సార్లు ఇచ్చారంట. సో అందుకో ఎందుకో తెలీదు. తర్వాత ఒకసారి నాకు ఒక 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి కదా ప్రాబ్లం ఏదో వస్తే నేను కొంచెం ఏదో కొంచెం సెన్సిటివ్
ఇప్పుడు
ఆ టైంలో ఏడిస్తే దేనికో మా అక్క పాపం తీసుకెళ్ళింది తను ఎలా అంటే, నేను జిన్నూరు లో ఉన్నారు జ్ఞాని అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తే ఆయన ఇలా చూశారు ఉషా, చూసి 25 ఇయర్స్ యంగ్ సిస్టర్ అమ్మా నువ్వు ఖాళీగా ఉంటున్నావమ్మా ఖాళీగా ఉండకూడదమ్మా ఇలా చెప్పేవారు ఉషా. అయితే నేను చెప్పాను హైదరాబాద్ వచ్చి ఏదో డిగ్రీ చేశాను కానీ అంత నేను జాబ్ చేసే అంత స్టడీ కాదు కదా నాన్నగారు అంటే, లేదు లేదు నువ్వు ఏదన్నా ఒకటి వర్క్ చేయాలమ్మా ఖాళీగా అయితే ఉండకూడదు అన్నారు ఉషా.
ఓకే
సో మరి అదేంటో తెలియదు కానీ అప్పటికే నేను బ్యూటీ కోర్స్ చేసి ఉండటం ఇవన్నీ అయిపోయినాయి. నాన్నగారు చెప్తే ఆయన ఏమన్నారంటే బ్యూటీ పార్లర్ చేయమంటే సరే నాన్నగారు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను సెకండ్ టైం వెళ్ళినప్పుడు. అప్పుడు కూడా కొంచెం పరిచయం తక్కువ, ఆయన తీసుకున్నారు షాయిన్ లైఫ్ లో నేను వెళ్ళేదాను కానీ ఏదో నాన్నగారికి చెప్పుదాము ప్రాబ్లం చెప్దాం అలా అనుకున్నాను కానీ ఇలా ఇన్నర్గా తాతయ్య గారు ఎంత చెప్పినా కూడాను అలా అంత ఆయన అలా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అలా లాగేసుకున్నారు అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఆయన ఏం చెప్పారంటే సరే ఏదో ఒక ప్లేస్ చూసుకుని అంటే నేను ఏదో ఏరియా చెప్పాను అలా కాదు మధురా నగర్ ఈ ఏరియాలు చూసుకోమని చెప్పారు షా. సో అది వెతికితే సడన్ గా లక్కీగా మనం ఇప్పుడు మన పార్లర్ ఉన్న ప్లేస్ దొరకటం, ఆయన కరెక్ట్ ఆ ప్లేస్ అని చెప్పడం, సో అదంతా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నేను పేరు కోసం మళ్ళీ వెళ్ళాను క్రేజీ లుక్స్ పెడదాం, నా పేరు కాపీ అయింది కదా
పేరు
పేరు ఆయన ఒప్పుకోలేదు విషయా విజయ అని పెడదాం అన్నారు. విజయ ఆంటీ మన విజయ ఆంటీ ఉన్నారు కదా మన విజయ ఆంటీ పేరు విజయ అని పెడదాం అని చెప్పారు. అలాగే నాన్నగారు అని స్టార్ట్ చేసాము. అయిన తర్వాత కూడా నాన్నగారు చాలా సార్లు విజిట్ చేసి వస్తానమ్మా వస్తానమ్మా అని చెప్పేవారు షా, చెప్తే నాకు భయం వేసేదనమాట నాన్నగారు వస్తే. మా తాతయ్య గారు మా తాతయ్య గారు చెప్పేవారు నాన్నగారు వస్తే నా పాద పూజ ఆయనకు ఉండేదండి ఉషా పాద పూజ చెయ్యాలి నాన్నగారిని, ఆయన ఏంటంటే హృదయ సింహాసనంలో కూర్చోబెట్టుకుంటున్నానని చెప్పేవారు తాతయ్య గారు. ఎన్నిసార్లు ఆయన నా హృదయ సింహాసనంలో అంటే ఆయన పాపం భౌతికంగా ఆయన చేయలేకపోయినా లోపల ఇన్నర్ గా చేసేసుకునేవారు అనమాట. ఆయన పాద పూజలు అందరూ చేస్తుంటే తను చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవారు అలా చేసుకునేవారు. అలా నాకు చెప్పారు ఒకటి రెండు సార్లు. అది గుర్తొచ్చి ఒకసారి నాన్నగారు వస్తే నేను పాద పూజ చేస్తుంటే మీ తాతయ్య గారు గుర్తొస్తున్నారమ్మా, మీ తాతయ్య గారిని తలుచుకోవాలమ్మా మనం, ఆయన శివుడిలో ఐక్యం అయిపోయారమ్మా, మీ తాతయ్య గారు వెళ్ళిపోయారు షా మోక్షం వచ్చేసింది అన్నారు. తాతయ్య గారు అంటే చాలా ఇష్టం నాన్నగారికి, మోక్షం వచ్చేసిందమ్మా తాతయ్య గారికి అన్నారు. అలా నా స్పిరిచువల్ జర్నీ పార్లర్ నుంచి నాన్నగారు స్టార్ట్ అయ్యింది. ఇంకా వచ్చినప్పుడు వచ్చేస్తారంటారు
అవును పిలవకపోయినా నేను వస్తానమ్మా పార్లర్కి వస్తానమ్మా అని చెప్పి
ఆయనకి ఇబ్బంది కదా ఇన్ని ఇబ్బంది పెట్టడం, నేనే వస్తాను నాన్నగారు అంటే నేనే వస్తానమ్మా అనేవారు. వచ్చేసేవారు
అప్పుడప్పుడు క్రీమ్ అది కూడా రాయించుకునేవారు కాళ్ళకి అది అంటే బ్లెస్ చేయడానికి. నాకు అదే అనిపించేది అంటే నాన్నగారు వచ్చి చేయించుకుంటే ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ కదమ్మా.
అది ఎలా అంటే నేను పాదపూజలు ఎక్కువ నాకు కొంచెం పూజలు వాసన ఉంది ఉష, నేను పాదపూజలు చేసేసేదాను కదా నాన్నగారికి ఎక్కువ. ఇంత ఇంత పూలు అదొక నాకు హ్యాపీనెస్ అనమాట లోపల నాన్నగారికి అలా చేస్తున్నాను అంటే. ఒకసారి అన్నారు ఉష పాదపూజ చేయగా చేయగా ఒక 5-6 సార్లు అయిపోయిన తర్వాత నేను ఏదో దండ వేసి హారతి ఏదో ఇస్తుంటే నేను నీ దండల కోసం కాదమ్మా నీ మనసు ఎప్పుడు ఇస్తావని అన్నారు ఉష. పడిపోయింది పాదపూజ అయిపోయింది ఉష, నీ మనసు ఎప్పుడు ఇస్తావో అంటే అది దీని మనసు ఇవ్వాలని సంథింగ్ స్టార్ట్ అయింది. ఈ లోపల మన వాళ్ళు అందరూ ఆంటీస్ అందరూ వస్తారు కదా మన భక్తులందరూ. అసలు సబ్జెక్ట్ ఉష నాన్నగారు చెప్పేసిన తర్వాత అది గ్రేస్ అనిపిస్తుంది ఇప్పటికి కూడా. వాళ్ళు మళ్ళీ నాకు ఇలా అసలు ఫ్లవర్ ఇప్పినట్టే ఇప్పి మళ్ళీ అందంగా బ్యూటిఫుల్ గా ఆ సబ్జెక్ట్ నీది కాదు అంటే నీది కాదు నాకు డౌట్ వచ్చినా మన వాళ్ళు అందరూ వెంటనే హెల్ప్ అనమాట.
అదే
అందరూ అసలు వచ్చి వెంటనే చెప్పేయటం నాన్నగారు ఇలాగా ఇదిలాగా ఏది అసలు అక్కడ ఎక్కడ డౌట్ అనేది ఉంచలేదు. సబ్జెక్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నాన్నగారు 50% వినేసిన 50% మన భక్తులే కారణం ఉష మనవాళ్ళే నాన్నగారు కూడా చాలా
మధురానగర్ చుట్టూ మన భక్తులు ఎక్కువ.
అదే అదే ఉష అందుకే అక్కడ పెట్టి ఉంటారు ఆయన.
అదే
అలా ఇంకా పాదపూజ ఆగింది ఉష. పాదపూజ ఆగితే అప్పుడు ఆయన ఒకసారి ఆయిల్ రాయించుకుంటున్నారు మన ఎస్ఆర్ నగర్ ఇంద్రానగర్ ఇంద్రాంతి వాళ్ళ ఇంట్లోను. ఆ రోజు అనిపించింది మనసులోను నేను ఆయిల్ రాస్తే బాగుంటుంది మన్నండి అన్న ఆయనే పిలిచేశారు. నువ్వు రాస్తావా కాకి నేను అడిగితే రాస్తాను నాన్నగారు అని ఇంకా అక్కడి నుంచి నేను అక్కడ తీసుకొచ్చి మార్చేసాం అనమాట. పాదపూజలు బదులు నాన్నగారికి నేల్స్ క్లీన్ చేయటం కాళ్ళకి
అదే పాదపూజ ఆపేసాం
అయిపోయింది అయితే గోరలు తీయటం క్లీన్ చేయటం ఇంకా ఈ పని
అది యాక్చువల్ గా నాన్నగారికి కొంచెం కష్టం. గోల్డ్ అంటే స్ట్రాంగ్ గా ఉండేవి తీయడం చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. సో జనరల్ గా ఎవరికని గోల్డ్ తీయించరు ఆపర్చునిటీ నీకే ఇచ్చారు. అదే అంటే కాకుండా ఎక్కడన్నా తీయించుకుంటే గనక చాలా జనకి ఎప్పుడన్నా బుజ్జి రామచంద్రరాజు గారు అలా తప్ప బయట ఇంకెవరితోని తీయించుకోరు అన్నమాట.
అవునవును ఉష, చిన్నూరు కూడా కొన్ని రోజులు నాకు నెలకు ఒకసారి ఫోన్ చేసేవారు నాన్నగారు గోల్డ్ తీయాలి రమ్మంటే కిట్ పట్టుకెళ్ళేదాన్ని. సో నేను తీసి కొన్ని రోజులు చిన్నూరులో కూడా చేశాను. ఎప్పుడన్నా వెళ్తుంటే వచ్చాను నాన్నగారు అంటే తీసుకురామ్మా అని చెప్పేవారు. సో అలా ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది ఉష.
నీ వృత్తితో ప్రోత్సహించి మొదలెట్టారు.
అసలు నా నాన్నగారు ఎలా అంటే ఎంత పార్షాలిటీ అని వారు భక్తులు అయితే మామూలుగా నేనేమో తిట్టు పోసేస్తారు కదా అసలు ఇదేంటి ఇలా ఇవన్నీ ఏంటి మీ అలంకరణలు ఇవన్నీ అని. కానీ ఆ దగ్గరకు వచ్చేటప్పుడు చేయించుకోండి అని చెప్పేవారు.
అవును
అన్ని చేయించుకోండి అన్ని చేయించుకోండి రంగులు వేయించుకోండి మొహాలు చేయించుకోండి మన వాళ్ళు అని వారి నాన్నగారికి ఇదేం పార్షాలిటీ కాదు అని చెప్పి అలా ఉండేది. చాలా చాలా ఎంజాయ్ చేసాం సార్. హుషారు మామూలు ఎంజాయ్ చేయలేదు నాన్నగారిని నాన్నగారికి ఆ పార్లర్ కి అసలు నేను అనిపిస్తుంది నేను నాన్నగారు చెప్పుకున్నాను అనమాట నాన్నగారిని ఆయన పాద పూజలు ఆ పాదాలు ఇచ్చినప్పుడు సరెండర్ అయిపోయాం హుష నాకు అనిపిస్తుంది. నేను సరెండర్ అయిపోయాను ఇంకా అంటే ఆయన అలా సరెండర్ చేసుకోవడానికి అలా పాదాలు ఇచ్చుకుంటారు జన్మలో అదృష్టం ఉంటే ఎంత ఉంటుంది కదా హుష. సో అలాగే నాకు ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే ఒకసారి కూర్చున్నప్పుడు ఉష పాదాలు కై చేసేసాక ఇలా చూసి ఏముందమ్మా ఈ లోకంలోని అంతా ఎటు చూసినా రాగం ద్వేషం అన్నారు ఉష. నాకు చాలా భయం వేసింది ఆ నాన్నగారు అంటే ఇంకా నాకు రాగం ద్వేషం ఏమి లేని స్థితి కదా అక్కడ ఈయన రాగద్వేషాలు అంటున్నారు ఏంటి ఎలా ప్యూర్ అవ్వాలి అని చెప్పేసి నాన్నగారు ఒకసారి అడిగాను అనమాట. నాన్నగారు నాకు ఎలా అంటే భయం వేస్తాను నాన్నగారు చూసిన రాగద్వేషాలే అంటున్నారు ఉష ఏంటి అని అంటే అప్పుడు నాన్నగారు చెప్పారనమాట. ఏమన్నారంటే మెల్లగా నీకు అర్థం అవుతుందమ్మా ఒక్కొక్క అంటే టైం పడుతుంది అన్నారు ఉష. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటంటే అంటే మన లవ్తో నిండిపోతే ఏం లేదు, అసలు ఆప్షన్ లేదు, క్రిటికల్ చేసేసారైనా దాన్ని ఆ రాగద్వేషాన్ని మనం అంటే చూసినా అదే అన్నారు కదా, అది నిజమే కదా. మరి లోకంలోకి వెళ్తే అవే కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా, 100% కనిపిస్తున్నాయి కదా. సో ఈయన ఎంత చేశారు వర్క్ అనేది ఇప్పుడు మన మనకు వచ్చే లవ్ ని బట్టి నాకు ఇప్పుడు ఏం లేదు ఉష, అంతా లవ్ ఉంది లైఫ్ లో. అసలు ఎన్ని సంఘటనలో నాన్నగారు ఉన్నారు ఉష, ఈ సంఘటనలో నాన్నగారు ప్రతి సంఘటన ఏది స్టార్ట్ చేసినా మాత్రంగా ఆయన ఉండటం,
అవునమ్మా,
అది మైనస్ అయినా అది ప్లస్ అయినా
అవును ఆయన ప్రెజెన్స్ మాత్రం ఎప్పుడు ఉండేది. అవును
ఉండేది, అసలు చాలా సంఘటనలో ఆయన ప్రతి దాంట్లోనూ నాన్నగారు ఉన్నారు. అలాగే నాకు ఎక్కువ కళలు వచ్చాయి ఉష, కళ
గురుగారు
కళలు వచ్చి కళలు ఎక్కువ. అసలు కళ్ళలో ఇలా అడుక్కుంటే కళ్ళలో వెంటనే కాన్సెప్ట్ చెప్పేసేవారు నాన్నగారు. అసలు ఎంత గ్రేస్ అంటే అక్కడే నేను అదే అనుకుంటాను, అది నాలో ఏముందో అలా తీసుకెళ్ళారు నాన్నగారు. నాకేం కావాలో అది చూపిస్తే ఆటోమేటిక్ గా మనం సరెంటర్ అయిపోతాం కదా, ఇంకొకరి బిక్కిరి అనమాట. ఇంకా కథల్ని ఇవ్వకుండా చెయ్యాలి కదా, అందుకని ఆ కళల్లోని అసలు ఎన్ని మెరకిల్తో ఒకసారి ఏమైందంటే ఉష, నేను చాలా సంఘటనలో పూర్తిగా ఇంకేంటంటే నాన్నగారు ప్రతి సంఘటనలో ఉండి లైఫ్ లోని అన్నిట్లోనూ ఆయన కొన్ని బిజినెస్ లో ఇలా ఇలా నాన్నగారు ఇలా ఏం జరుగుతుందో తెలియకపోతే అసలు ధైర్యం అనమాట. ఇప్పుడు ఏటువంటి ధైర్యం ఇచ్చేసారు అంత ధైర్యం, మామూలుగా బేసికలీ నేను కొంచెం పిరికిదాన్ని అనమాట. అయితే మా హస్బెండ్ ధైర్యంగా నేను కొంచెం పిరికిదాన్ని, అలాంటి ఆయన చాలా ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చి అట్లా కళగా చెప్పేవారు అనమాట, కళ్ళు మూసుకుంటే ఇది ఇలాగా ఇది ఇలాగా అలా చెప్పేసేవారు. ఉష నాకు అసలు ఒకసారి వచ్చి ఏంటి నాన్నగారు వర్క్ ఏం చేస్తున్నారో ఏం అర్థమయ్యాక ఆ టైంలన్నీ అలా గడిచిపోయింది. తర్వాత ఒకసారి నేను ఏదో పని నాన్నగారికి ఫోన్ చేశాను, రామన్ ఉండేవాడు కదా నాన్నగారి దగ్గర ఫోన్, ఫోన్ ఏం చేశాడంటే రామన్ నాన్నగారి ఫోన్ పనిచేయట్లేదండి, నేను వెళ్ళి ఇస్తాను అన్నారు. ల్యాండ్ ఫోన్ పనిచేయట్లేదు, మనిషిని తీసుకొచ్చి చేయిస్తాను ఇవాళ. అది పోయిందండి, నిజంగానే పోయింది ఆ ఫోన్. అయితే అది రిపేర్ లో ఉంది కదా, రింగ్ అవుతుంది, నాకు రింగ్ వస్తుంది, అటు నుంచి రింగ్ లేదు అయిపోయింది. రామన్ ఇంటికి వచ్చాక చేస్తారులే అనుకుంటున్నాను, ఆయన అబ్బాయి చేసిస్తాడని నేను వెయిటింగ్ లో ఉన్నాను. కాసేపటికి నాకు ఫోన్ వచ్చింది ఉష, నాకు ఫోన్ వచ్చింది ఎంత మెరకి చూడండి. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడారు నాన్నగారు, నాకు అది చెప్పారు ఇలా ఇలా అమ్మని మాట్లాడేస్తారు అంతా అయిపోయింది. ఫోన్ పెట్టేశాను, మళ్ళీ రామన్ ఫోన్ చేశాడు ఇంకో గంట తర్వాత. ఫోన్ చేస్తే నాన్నగారు నిద్రపోతున్నారు, కార్తీయన్ గారు రెస్ట్ లోకి వెళ్ళిపోయారు, సాయంత్రం చేస్తానంటే నాన్నగారితో మాట్లాడేశాను అంటున్నాను. పెద్ద మెరకిల్ అనమాట, మాట్లాడేస్తారు అసలు మాట్లాడడానికి ఫోన్ లేదంటాడు. అక్కడ ఫోన్ పోయింది రిపేర్ లో ఉంది అంటే నాన్నగారు ఎలా మాట్లాడారు అసలు. నాతో మాట్లాడేశారు నాన్నగారు, నేను ఒక్కదాన్నే కాదు కదా, పక్కనే హస్బెండ్ ఉన్నారు, చిన్న నా కొడుకు కొనుక్కొని ఆ మెరకిల్స్ జరిగిపోతా ఉండే విష, అసలు ఎందుకు జరుగుతుంది చెప్పలేకపోయేదాన్ని. అలాగే ఒకసారి నాకు కొంచెం పూజలు ఎక్కువ విష, పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను చెప్పాను నాన్నగారు పూజలు అని వాసన ఎక్కువైపోయిందంటే ఆ చెయ్యి ఏముంది ఇంటికి మంచిదే అన్నారు. ఇంటికి మంచిదే కదా చెయ్యి, నీకు అలా ప్రశాంతంగా ఉంటే అలా చేసుకో తప్పేం లేదు అన్నారు. సరే ఆయనే ఏముందో ప్రారంభంలో ఖర్చు అవుతుంది కదా అని ఓకే అని అనుకునేదాన్ని. ఒకసారి వైజాగ్ వెళ్ళాను, ఇది కార్తీక మాసం. వైజాగ్ వెళ్తే సరిగ్గా నేను వైజాగ్ లో ఇంకా ఏదో టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ వేరే తెలిసిన వాళ్ళేమో ఇక్కడ ఎవరు ఏదో టెంపుల్ ఉంది వాళ్ళు రమ్మన్నారు అంటే సరే వస్తానని చెప్పాను. వైజాగ్ వెళ్తే సీతమ్మ దారికి వచ్చాడు, బుజ్జి కనపడ్డాడు. పద్మారెడ్డి బుజ్జి ఉన్నాడు, నాన్నగారు ఉన్నారేమో బుజ్జికి ఫోన్ చేస్తే నాన్నగారు మార్నింగ్ వచ్చారండి అన్నారు. వెంటనే వైజాగ్ నాన్నగారి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళిపోయాం పద్మగారి ఇంట్లోకి. నాన్నగారు ఇలా చూసారు, కాసేపు కూర్చోండి అన్నారు, ఇంటికి వచ్చాను నాన్నగారికి వెళ్ళి టెంపుల్కి వెళ్దామని వచ్చానన్నాను. వెళ్తే వెళ్ళేవులే అయితే అయింది కానీ నేను రెండింటికి స్పీచ్కి రా అని చెప్పాను. టెంపుల్ లేదు ఏమి లేదు, అలాగే నాన్నగారు వస్తారు, ప్రోగ్రామ్ అంతానేమో అక్కడ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. అలాగే నాన్నగారు నా కూడ వచ్చిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళకి డిసప్పాయింట్ లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ సరే లేదు ఒప్పేసుకుంది కదా ఇది రాదు ఇప్పుడు అనుకున్నారు
వాళ్ళు.
వెళ్తే మీరు వెళ్ళిపోండి అన్నాను, పాపం వాళ్ళు అలా వద్దన్నారు, మేము వస్తాం నాన్నగారు అన్నారు. 2 o'clock కి ఇంటికి వెళ్ళి మళ్ళీ లంచ్ అవి చేసేసి 2 o'clock కి మళ్ళీ పద్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి ఈ ముందు ఫ్రంట్ అంతా నిండిపోయింది ఉష. అసలు మొత్తం భక్తులు నిండిపోయారు. వెనకాల మెట్లు ఉంటాయి కదా పద్మ గారి ఇంట్లో, వెనకాల నుంచి పైకి ఎక్కారు. పాపం పద్మ అన్నారు, నువ్వు అడిగారు కదా నాన్నగారు, నువ్వు కనీసం కాసి కొంచెం కనపడు, ఫేస్
కనపడేసార్లు
వచ్చిందా కనపడేలా కొంచెం ఇలా గొప్పల నుంచి తొంగి చూస్తున్నాను. ఆయన అక్కడ చూశారు ఉష, వచ్చే వచ్చే అంటున్నారు, నన్ను పిలుస్తున్నారు, నేను ఎవరినో పిలుస్తున్నారు, ఎంత మీటింగ్ లో నన్ను ఎందుకు పిలుస్తారు అనుకుని నేను అలాగే వింటా ఉన్నాను. నిన్నే నిన్నే బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఇది పిలుపు బ్యూటీ పార్లర్ అంటుంటే ఆ నాన్నగారు నన్నే పిలిచారని ఒక హ్యాపీనెస్ కదా లోపల నుంచి. ఇంకా అసలు మన వాళ్ళందరూ దారి ఎలా ఇస్తారంటే అప్పుడు ఏదో సముద్రంలో రాముడికి వారాలు అందరూ ఒకేసారి దారి
వెళ్తాడు కదా
అందరూ పాప దారి ఇచ్చేసారు. మళ్ళీ నేను ఇలా గడప వరకే వస్తుంటే అంటున్నారు లోపల హృదయ గుహల్లోకి అయ్యవారి దగ్గరికి వెళ్ళడానికి అమ్మవారు వస్తున్నారు, దారి ఇవ్వండి దారి ఇవ్వండి అన్నారు. తర్వాత ఇప్పటికి కూడా నేను మర్చిపోలేని నా లైఫ్ లో మంచి స్వీట్ మెమరీ వచ్చింది.
మళ్ళీ రిపీట్ చేయి కథని ఏమన్నారు.
హృదయ గుహల్లోకి అయ్యవారి దగ్గరికి వెళ్ళడానికి అమ్మవారు వస్తున్నారు, దారి ఇవ్వండి దారి ఇవ్వండి
అని. మై గాడ్
సరే అయిపోయింది ఇంకా అసలు ఒళ్ళంతా విడిపోయింది. అసలు అది ఏం జరిగితే నాకు తెలియదు. దగ్గర కూర్చోబెట్టుకున్నారు, 2.5 hours చెప్పారు ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావు అంటే ఇలా కూడా అన్నాను కార్తీక్ ఏం పని మీద ఏరియాకి వచ్చావు అంటే నేను హైదరాబాద్ కదా అంటే ఊరు వచ్చాను నాన్నగారు అంటే ఎందుకు వచ్చావు అంటే కార్తీక మాసం కదా నాన్నగారు పూజలు ఉన్నాయి అన్నారు అందుకు వచ్చాను అంటే నువ్వు చెబుతున్నా కానీ నాకు కార్తీక మాసం తెలియట్లేదు, మాకు నిజం కార్తీక మాసమే అన్నారు. వేరే రోజు కార్తీక మాసమే
కదా స్వయంగా శివుడికి ఇంకా కార్తీక మాసం
కార్తీక మాసం ఏంటి
కార్తీక మాసం
అంతే అయిపోయింది. మైక్ తీసే సుష సరిగ్గా 4:35 అవుతుంది. అవుతుంది వచ్చింది అప్పుడు సరిగ్గా అవుతుంది తుఫాన్ వచ్చి అక్కడ అంతా వైజాగ్ అంతా కరెంట్ లేదు. కొన్ని ఏరియాలకి నేను వెళ్దాం అనుకున్న ఏరియా కరెంట్ లేదండి. ఇంకా మైక్ తీసా 4:30 హుదూద్ వచ్చినప్పుడు ఈ సంఘటన హుదూద్ వచ్చినప్పుడు జరిగింది. మైక్ తీసేసి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు వెళ్తే వెళ్ళేవులే వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా గుడికి ఇంకా 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 వెళ్ళిన నాన్నగారు ఊరు ప్రయాణం మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళిపోవాలి టికెట్ ఉంది అని లేదు ఇక్కడికి వెళ్ళి వెళ్ళి మనం
మీటింగ్ అయిపోయా
మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నాన్నగారు నేను ఏమంటున్నానంటే ఇంకా అక్కడికి వెళ్తే వెళ్ళేవలే వెళ్తే వెళ్ళొచ్చోలే కానీ వెళ్ళి వచ్చేసి అయితే అయిందిలే అంటున్నారు. ఇంక వెళ్ళను నాన్నగారు వెళ్ళిపోతానంటే లేదు లేదు వెళ్ళిరా ఇప్పుడు దర్శనం చేసుకో సరే అని ఉష వెళ్తే అక్కడ హైదరాబాద్ మళ్ళీ నాకు ఒక సంఘటన చెప్పారు. ఏం చెప్పారంటే నువ్వు ఎందుకు వచ్చావు వైజాగ్, నేను ఎందుకు వచ్చాను అంటే నాకు అలా చూస్తున్నానని ఆన్సర్ రాలేదు, వెలుగునివ్వడానికి వచ్చాం వైజాగ్ అన్నారు. ఇక్కడ చీకటి అయిపోయింది ఉంటుంది వచ్చేసింది వెలుగునిస్తామని వైజాగ్ లైట్ ఇవ్వడానికి వచ్చాం
అన్నారు.
నేను సరిగ్గా ఉషా ఎందుకు వెళ్ళమన్నారు అని ఆ టెంపుల్కి వెళ్తే అక్కడంతా చీకటి అనమాట, లైట్స్ లేవట. ఎంత మెరకులు అంటే మేము ఇలా అడిగి పెట్టిన వెంటనే కరెంట్ వచ్చేసింది ఉషా 5:36 కి. వాళ్ళు అంటున్నారు ఇప్పటికి 15 days నుంచి మాకు కరెంట్ లేదండి, పెట్రోమాక్స్ లైట్స్ తో ఉన్నాము, మీరు వచ్చారంటే నాకు అక్కడ గ్రూ వర్క్ కనిపించింది అందుకు పంపించారు నన్ను అక్కడ.
అంటే ఆ మాట కూడా అన్నారు కదా అదే మేము వెలుగు ఇవ్వడానికి వచ్చామని ఆయన అన్నారు
అన్నారు అన్నాకనే అక్కడ సంఘటన అక్కడ వెంటనే లైట్స్ వచ్చేసినాయి, దర్శనం చేసుకున్నాము అయిపోయింది ఉష. అసలు నాకు అనిపిస్తుంది ఇంకా కథలనివ్వలేదు ఉష, అసలు కథలనివ్వలేదు ఉప్పుడు బిక్కిరి అనమాట. ఇలాగే మాకు కొంచెం చూసారు ఎలాంటి వాళ్ళకి అలాంటి ఫ్రెండ్సే ఉంటారనేమో నాకు కొంచెం మన అందరూ నా స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఎక్కువే ఫ్యామిలీలో కూడా స్పిరిచువల్ గా ఎవరో ప్రాణిక్ హీలింగ్ మెడిటేషన్ చేయమని బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మా ఫ్యామిలీకి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అయితే ఆయన చెప్తున్నారు ఈయన చిన్న వీళ్ళందరూ సరే వెళ్దామా అనుకుంటున్నాం నాకు ఎందుకంటే ఇంకా నాకు నాన్నగారిని గడపలోకి వచ్చి అసలు రెండోది ఏం టచ్ చేయను విషయం ఇంకా నాకు ఇష్టం ఉండదు ఇంకా అసలు ఒకవేళ ఏదైనా పూజ గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మణులకి ఏమైనా చేస్తే వాళ్ళకి ఇచ్చేసి అంతే ఇంకా అక్కడితో క్లోజ్ అనమాట. మళ్ళీ నేను అంత ఫోన్లు టచ్ ఏమి ఉండవు ఎందుకో తెలియదు నాన్నగారు ఇంకొండదు అంతే నాన్నగారు మళ్ళీ నాన్నగారు వచ్చేస్తారు నాన్నగారి నాన్నగారు అంటాను భగవాన్ నాన్నగారు ఇలా ఉంటే ఏం జరిగిందంటే, నేనేమన్నాను గుళ్ళో ఏదో సంఘటన చేసినాను ఉషా, ఇప్పుడు నేను ఇప్పుడు రిపీట్ చేశాను.
అదేనమ్మా,
టెంపుల్ నాన్నగారి పూజలు అనమాట, పూజలు వాసన ఉంది కదా ఉషా. నేను పూజలకు వెళ్తుంటే ఒకసారి ఏమైందంటే, నాన్నగారు ఏమన్నారంటే చేసుకుంటే చేసుకోమ్మా తప్పలేదు అని చెప్పేసి, ఎవరో గురువుల గురించి ఏమన్నా చెప్పినా కూడా నాకు ఇంకా అది ఎక్కేది కదనమాట. తప్పు కదా యాక్చువల్గా, ఎవరిష్టం వాళ్ళది. ఈ ప్రాణిక్ హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ చెప్తున్నాను సార్, ప్రాణిక్ హీలింగ్ కి వాళ్ళు రమ్మన్నారు కదా, నాకు లోపల గిల్టీ అని, నాన్నగారు ఇంట్లోకి వచ్చేసాను కదా, నేను నాన్నగారు అని కడుపులో అడిగి పెట్టాను భగవాన్, ఇంకా నేను అసలు వెళ్ళేది సమస్య లేదంట,
ఇంకెక్కడికి వెళ్ళను,
అయినా ఇంకా అసలు వెళ్ళను, నాకు తప్పి ఫుల్ఫిల్ అయిపోయింది అంతే బాగుంది ఇలా అనుకుంటుంటే, నాకు కొంచెం హెల్త్ అంత
ఇబ్బందులు,
బ్లడ్ తక్కువ ఉండటం, కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తా ఉండే విషయా, బాడీ పరంగా హెల్త్ ఇష్యూస్ కొంచెం వస్తా ఉండేవి. కళ్ళు వచ్చి ఉషా వాటర్ లో ఉన్నారు, ఏం చెప్తున్నారంటే నువ్వు ప్రాంక్ హీలింగ్ వెళ్ళొచ్చమ్మా, నువ్వు ప్రాంక్ హీలింగ్ క్లాసెస్ చెయ్యి, బౌద్ధిని ఉపయోగపడుతుంది, ఇన్నర్ గా కూడా ఉపయోగపడుతుంది, నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి ఎంకరేజ్ చేశారు ఉషా, బాగా గుర్తు అనమాట కళ్ళు ఎన్నిసార్లు ఇలా టచ్ చేసి చంప మీద కూడా చెప్పారని చెప్పాక, మళ్ళీ వెంటనే నాకు చెప్పాను నేను క్లాసెస్కి వస్తానండి అని. క్లాసెస్ చేసేసాం ఉషా, 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ వచ్చి కరోనా వచ్చాక ఈ 1 ఇయర్ నుంచి ఎంత దగ్గరకి పని లేదు కదా, ఇంకేం పార్లర్ లో
అదే అంటే మనందరం కూడా మూసేసుకుందాం, మేము క్లినిక్స్ మూసాను పార్లర్
మూసేసుకొని ఇంకా పని లేనప్పుడు ఏం చేస్తా, నాన్నగారు ఎంతసేపు ఇది ఇది అయిపోయిన తర్వాత బాడీకి పరంగా ఏదైనా వచ్చేలా మెడిటేషన్ ఒకటో రెండో చేసేదాన్ని, అడ్వాన్స్ ఏమి చేసేదాన్ని కాదు షా, ఒక క్లీన్ హార్ట్ అని అది చేసేసేదాన్ని, హార్ట్ ఓపెన్ క్రౌన్ ఓపెన్. సో ఇప్పుడు అడ్వాన్స్ చేస్తా ఉంటే నాకు అసలు నాన్నగారు ఎలా వచ్చేస్తున్నారంటే ఉషా చెప్పలేను అనమాట, అంత హ్యాపీనెస్ ఆ మార్నింగ్ చేసింది డే అంతా నాకు
ఉంటుంది,
ఎంత బాగుంటుందంటారు ఏ రోజంతా నాన్నగారు. ఇంకా అసలు అదే అనుకుంటున్నాను, ఆ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ జిన్నూరు వెళ్ళినప్పుడు ఇవి చేయటం మొదలు పెట్టాక జిన్నూరు వెళ్ళినప్పుడు అనేవారు, ఆ బాహ్యసౌందర్యం నడిచిపోతులే, ఇంకా బాహ్యసౌందర్యం నడిచిపోతుంట, ఇంకా ఇన్నర్ బ్యూటీకి వెళ్ళిపోమ్మనేవారు సార్లు. ఇన్నర్ బ్యూటీకి ఎప్పుడు వెళ్తావు, ఇన్నర్ బ్యూటీకి ఎప్పుడు వెళ్తావు, ఇన్నర్ బ్యూటీకి అప్పుడు ఎలా వెళ్ళాలి అసలు ఇన్నర్ బ్యూటీ అని, నాకు ఇన్నర్ బ్యూటీకి ఎలా తెలియట్లేదు నాన్నగారు వే ఎలాగా అని అడిగాను నేను. సో అలా చూసారు, చూసి వెళ్ళిపోతాను పర్వాలేదు నీ అనుభవాలు చెప్పు అన్నారు, నీ లైఫ్ లో జరిగే డే టు డే లైఫ్ లో అంటే నాకు సత్సంగం అలా చెప్పడం ఏమి రాదు నాన్నగారు, టీచింగ్ చేయొచ్చు అన్నారు, నాకు సత్సంగాలు చెప్పడం అలా రాదు నాన్నగారు అంటే నీ అనుభవాలు చెప్పు, వచ్చిన వాళ్ళందరికీ నీ అనుభవాలు నీ లైఫ్ లో జరిగే డే టు డే లైఫ్ లో జరిగే నీ అనుభవాలు స్పిరిచువల్ అనుభవాలన్నీ షేర్ చేసుకోమన్నారు షా. ఈ రోజు అనిపిస్తాను ఇన్నర్ బ్యూటీకి వెళ్ళమంటాం, ఈ స్పిరిచువల్ అనుభవాలు షేర్ చేసుకోమంటాం, ఈ రోజు నాన్నగారు ఇచ్చిన అవకాశం కదా ఇది, మరి మనం
ఇలా ఫుల్ఫిల్ చేయాలి. అదే ఆయన చెప్పిన మాట, ఐ మీన్ భవిష్యత్తులో జరగబోయేదానికి ముందే
ఉంటే అది ఈ రోజు ఇలా వస్తుందని ఆయన ముందే చెప్పేశారు కదా ఉషా, మరి ఈ సంఘటనలో అలాగే చిన్ను సీఎస్ అవుతాన్నాడు ఉషా, సీఏ చదువుతానంటే సీఏ అంటే కష్టమని ఇంచుమించు అందరూ చెప్తారు కదా, వాడికి చెప్పేదానమ్మా సీఏ ఎందుకు పోవాలంటే, వాడు ఏమన్నాడంటే సీఏలు ఆకాశం నుంచి దిగి రాలేదమ్మా అన్నాడు, వాళ్ళు భూమి వాడు ప్రాక్టికల్ నాకు అసలు వాడు ఎలా అంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తాను ఇంకా
అదే కష్టం అంటే, అంటే కష్టమైనా చేశారు కదా కొంతమంది, ఏముంది అందులో అని,
భూమి మీద ఉన్న వాళ్ళే కదా వాళ్ళు పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉండే ఉన్నారు చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉండే చేయాలి కదా అని నాకు అదే విషయం. సీఎల్ రాలేదమ్మా ఆకాశం నుంచి భూమి మీద ఉండే చేశారు అన్నాడు ఆయన నాకు ఎక్కడో, అంటే వాడు ఏం చేస్తే అప్పుడు ఆ టైంలో విషయం ఇంజనీరింగ్ అవన్నీ వేరే చేస్తే ఆ టైంలో కొంచెం మాకు బిజినెస్ పరంగా కూడా మనీ అయితే ఆలోచించుకోవాలి, డొనేషన్స్ కట్టాలి,
ఇబ్బందిగా ఉంది.
సీఏ అంటే నేను కష్టపడి నేను చదువుకుంటాను, దీనికి ఎక్కువ అంత పెడితే ఏముంది ఆలోచించొద్దు అన్నాడు. సరే ఓకేరా అని చెప్పి ఆయన మనసొప్పక సిపిటి రాస్తున్నాడు అనమాట, సిపిటి రాసేసాడు పాస్ అయిపోయాడు, ఐపీసీసీ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అట్ ఎ టైమ్ అవకొట్టేశాడు, ఇంకా అయిపోయింది కదా
అంటే వాడు ఇప్పుడు చూసాను
చూసాను అయితే ఇంకా ఫైనల్ ఉంది ఇంకా ఫైనల్ ఉన్నప్పుడు ఫైనల్ లో వెళ్తున్నాడు సరే నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను మహర్షి గారు ఉన్నారు ఆ రోజు అర్జునీ ఉంటే నాన్నగారు అన్నారు ఏం చేస్తున్నా అంటే ఫైనల్ కి వచ్చాడు నాన్నగారు ఇప్పుడు ఫైనల్ రాస్తారు ఇంకా జ్యోతిష్యం చెప్పినట్టు ఉషా ఇలా చూసేసినావు జ్యోతిష్యం చెప్పినట్టే చెప్తే సరే అన్నారంటే ఇది అయిపోయింది అది అయిపోతుంది ఇంటర్ అయిపోయింది కదా సీఎల్ ఇంటర్ అయిపోయింది సగం హీరో అయిపోయాడు ఇంకా ఫుల్ హీరో అయిపోతాడు సీఏలో హీరో సినిమాలో హీరో కాదట సీఏలో హీరో అయిపోతాడు చేస్తే వాడికి జాబ్ కూడా ఉంది కానీ అన్నారు కానీ అంటున్నారు చేపెట్టేలాగానే అలా చూస్తున్నాను ఉషా వాడికి ఫైనల్ వచ్చేటప్పటికి 4-5 సార్లు ఆగిపోద్ది అన్నారు
ముందే చెప్పారు
అసలు ముందే ప్రిపేర్ చేసేసారు నన్ను అప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ ఫైనల్ రాయడానికి వెళ్ళేది ప్రతిసారి చూడండి అసలు నాకు ఇంట్లో ఈ స్ట్రగుల్ చూడండి నేనేం చెప్పేదాన్ని ఇక్కడ గురువు మాట మీద విశ్వాసం అయితే నేను అమ్మ చిన్ను ఒకవేళ ఇప్పుడు ఆగిపోయింది అనుకో అగైన్ నెక్స్ట్ టైం డోంట్ వరీ అని చెప్పేదాన్ని వీడే అనేవాడు ఎగ్జామ్ రాసే ముందు ఈ డైలాగ్ అసలు చెప్పొచ్చా అది వాడు నాకేంటి ఇది అయిపోద్ది ప్రిపేర్ అసలు ఎంత ప్రిపేర్ అంటే ఇంత ప్రిపేర్ అయిపోయింది
అంటే ముందే వాడు డిసప్పాయింట్ అవ్వకుండా పోయినా పర్వాలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా నువ్వు
చెప్పడం చెప్పడమే నువ్వు మదర్వే అయిపోద్దని చెప్తావేంటే అది ఆగిపోయేది అది విచిత్రం అది ఆగిపోతుంటుంటే నాకు లోపల గద్దులేసేసి అవ్వదులే అవ్వదులే అని ఎవరన్నా అసలు ఏ పేరెంట్స్ అని ఇలా అంటారా అమ్మ అని వాడు అమ్మ నాకు ముందే నాన్నగారు చెప్పారు అంటే పాపం వాడికి చాలా నమ్మకమే కానీ ఎక్కడో మరి వాడు వాడు చదివిన దాని మీద వాడికి ఉంటది కదా నేను ఈసారి కాన్ఫిడెంట్ గా పాస్ అవుతాను అలా 4 అటెంప్ట్స్ 3 అయిపోయి ఉషా 3 అయిపోయాక 4th టైం ఇంకా వాడు చాలా లోపల చాలా ఎలా అంటే సఫర్ అయిపోతున్నాడు అప్పుడు అనిపించింది నాన్నగారు ఇంకా అవగొట్టేసేయండి ప్లీజ్ అనుకున్నాను అప్పుడు వరకు పోలే నాన్నగారు చెప్పారు కదా పోతే పోయింది అనుకుని ఇంత కూడా బాధలేదు ఏంటి షా అసలు పెయిన్ తీసుకొని లేదు పోతే పోయిందిలే పోతే పోయిందిలే ఏంటి అసలు మా ఆయన కూడా తిట్టేశారు వాడిని ఏంటి నువ్వు పోతే పోయిందిలే అంటావు వాడిని వాడు ఎంత చదువుతున్నాడు నీకు తెలుసా 4th టైం మార్నింగ్ పాస్ అయిపోయింది ఈవినింగ్ ఏదో ఐపీసీసీ అదే ఒప్పుకోదంట కదా అదేదో దాని గురించి 3 marks లో కట్ చేసేసారు మళ్ళీ ఫెయిల్
అయిపోయారు అయ్యో
ఇంకా చూడండి స్ట్రగుల్ అప్పుడు వచ్చింది నాకు కొంచెం పేరు అన్నగారు ఇది దారుణం కదా 4 సార్లు అన్నారు ఇంక 4 సార్లు అయిపోయింది కదా ఇంకా మీరు ఈసారి రాసేసి పాస్ అయిపోయినామండి ఒకసారి రిక్వెస్ట్ చేసుకున్నాను అప్పుడు నాకు అడగలేదు ఎందుకంటే అసలు వాడు అంటాడు అడిగితే ప్రారంభంలో ఉన్నదే కదా ఉషా మనం యాక్సెప్ట్ చేస్తే రాస్తుందే కదా ఈ అన్ని సబ్జెక్టులు తెలుసు మనకి వాడికి యాక్సెప్ట్ చేయాలి కదా ఎలా అడుగుతాను
అంటే పిల్లలంతా స్ట్రగుల్ అవుతుంటే
అదే అదే
సహజంలో
అసలు వాడిది ఎలా అనమాట ఇప్పుడు అంటుంటాడు అమ్మ అలా చెప్పుకుంటే ఇంకోలా చెప్పుకుంటే బాగుండేదమ్మా అంటే ఆ టైంలో ఎలా చెప్పినా అర్థం కాదు అంటే నేనేమో అది తీసుకుంటున్నాను గురువుది అని ఇప్పుడు వాడు కూడా బాగా స్పిరిచువల్ గా నాకు చాలా ప్రతీది విషయాలు నేను కొంచెం ఒక్కరోజు కూడా ఉండనివ్వండి నన్ను ఒక్కరోజు కూడా 1 గంట 1 మినిట్ ఉంటే కూడా ఆ టైం నాకు వచ్చి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇలా ఉండాలంట ఇది ఇది అని చెప్పాడు
ఫోకస్డ్ గా ఉంటాడు అవును
చాలా ఫోకస్డ్ గా ఉంటాడు అది కూడా తెలుసు కదా ఆ రోజు ట్రైన్ తో లాస్ట్
ఎందుకంటే వాడు దండం పెట్టుకుని దిగిపోతానంటే అక్కర్లేదు నువ్వు రా అని చెప్పా
ఇప్పుడు చెప్తా ఉంటాడు అమ్మ
సికింద్రాబాద్ పర్వాలేదు కూర్చో అంటే మొహమాట పడుతున్నాడు
అదే
చాలా బ్లెస్ చేశారు నాన్నగారు నాంపల్లి స్టేషన్ లో ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగాం అనమాట అదే నేను నాన్నగారితో ట్రావెల్ చేశాను యా చిన్ను సికింద్రాబాద్ లో దిగాడు నాంపల్లికి చాలా బ్లెస్ చేశారు
ఆ రోజు చెప్పారంట ఉషా వీడితోటి మీ మదర్ నీ ప్లాట్ఫామ్ వేసింది
అవును
ట్రాక్ వేసేసింది ఇంకా నీ గ్రాటిట్యూడ్ ఉండాలి ట్రైన్ వేసుకోవటం వాడు ఇప్పుడు కూడా అంటాడు గ్రాటిట్యూడ్ ఉంచుకో అని చెప్పారట ఏంటి ఉషా అసలు లవ్ ఏంటో చూడండి అసలు
అవునమ్మా అవును
నా గురువు గారు ఎంత దయ చూపించేశారు ఉషా మరి ఎంత
బహుశా చిన్ను అదే లాస్ట్ టైం కదా చూడడం ఆయన్ని.
అంతే అది ఇంకా మళ్ళీ హైదరాబాద్ రాలేదు కదా,
రాలేదు దగ్గర కూర్చోబెట్టుకుని బ్లెస్ చేశారు ట్రైన్ లో. అవును
ట్రైన్ 20 మినిట్స్ ఉషా గ్రేస్ లేట్ అయింది. నాపల్ యాక్చువల్ గా 10 to 15 మినిట్స్ లో వచ్చాను, 25 మినిట్స్ కానీ రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం ఈయన నేను నాంపల్ వచ్చేసి వీడిని ఎక్కించుకోలేదు. సికింద్రాబాద్ వచ్చేసి వీడి కోసం సికింద్రాబాద్ లో వెయిట్ చేస్తున్నాం, అప్పుడు ట్రైన్ వచ్చింది. చాలా ఫుల్ఫిల్ అయిపోయింది
చాలా.
అది చెప్తా
అంటే లైఫ్ టైం బ్లెస్సింగ్ అయింది వాడికి.
అవును అవును ఉషా. ఇంకా అసలు నాకు ఇన్నర్ బ్యూటీ అనేది ఉషా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నా వెనక మీరే నాన్నగారు, నా బ్యాక్ బోన్ మీరే, నా హార్ట్ మీరే, ఇంకేం లేదు. సరెండర్ అయిపోయాను నా అదే వెనక ముందు నువ్వే విష్ణుదేవుడు అని ఒక సాంగ్ ఉంటుంది ఉషా, అలా నాకు అనిపిస్తుంది. ఆ మెడిటేషన్ చేసినప్పుడల్లా నాన్నగారు అసలు ఆయనతో గడిపిన ఆయన వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు. ఆ కళ్ళు మూసుకునేటప్పటికైనా వచ్చేస్తారు. ఆ స్పిరిచువల్ మాస్టర్స్, గాడ్స్, మీరందరూ ఏంజిల్స్, మీరందరూ వచ్చేస్తారు. అసలు ఆ గైడెన్స్ ఎంత ఎంజాయ్ చేసేస్తున్నాను. ఒక్క డే చెయ్యకపోతే ఆ రోజంతా ఏంటో అవేదో వెళ్తిగా గిల్టీగా ఏంటి ఈ రోజు ఇలా ఉందా అనుకుంటా. అప్పుడు కూడా ఆయన హృదయంలోనే ఉన్నారు, లేరని కాదు.
అంటే
ఎనర్జీ అది ఛార్జింగ్ రీఛార్జ్ అయిపోతుంది ఇప్పుడు అనిపిస్తుంది. చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా జరుగుతుంది నడుస్తుంది మరి నాన్నగారు, మీరు కూడా చెప్పండి ఉషా.
అయ్యో కంటిన్యూ చేయమ్మా. తులాభారం ఎలాగా, తులాభారం చెప్పలేదు.
తులాభారం అదొక మెరాకిల్ ఉషా. ఒకసారి మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదన్నారు. హెల్త్ బాగాలేదు అంటే నాకు ఎందుకు లోపల అనిపించింది ఏంటి అని, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే పిల్లలకి అవి మొక్కుకుంటారు ఉషా. మేము బట్టికి బెల్లం ఇస్తాము, మేము అది లడ్డూలు
ఇస్తాము.
షా సౌండ్ రావట్లేదు షా.
ఎక్కడ మన ఊరు?
హలో
గొల్లమావుడారు కదా.
హలో నా వాయిస్ వస్తుందా ఉషా?
నీ మా నీ వాయిస్ వస్తుంది కాకేని, నాది వినిపిస్తుందా?
మీ వాయిస్ రావట్లేదు షా నాకు.
ఉషాకు వాయిస్ వినిపిస్తుంది.
వినిపిస్తుంది కథ్యాని, వినిపిస్తుందమ్మా?
నా వాయిస్ మీకు వినిపిస్తుందా?
వినిపిస్తుంది,
వినిపిస్తాను కదా. నేను తులాభారం చెప్పేస్తాను, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు ఉషా.
అలాగే అలాగే
వినిపిస్తుంటే చెప్పేస్తాను.
అలాగే చెప్పమ్మా చెప్పు.
ఆ తులాభారం ఆ పిల్లలకి లడ్డూలు అవన్నీ ఇవ్వటం ఉషా అది చేస్తారనమాట మా ఊర్లో. సో దాంతో మేము ఏమనుకున్నాం అంటే నాన్నగారు ఈయన నేను అనుకున్నాం అనమాట, నాన్నగారు హెల్త్ బాగుండట్లేదు కదా అందుకనేసి మనం కూడా ఏదైనా నాన్నగారికి చెయ్యాలి కదా అని మనసులో అనుకున్నాము. మన్నాడే ఇద్దరం కలిసి టికెట్ తీసేసుకుని వెళ్ళిపోయాం పాలకొల్లో దిగేసి. అసలు ఆయన ఒప్పుకుంటారో లేదో, ఆయన ఓకే అంటారో లేదో టెన్షన్ అనమాట. వెళ్ళి ఎందుకు వచ్చేసారు ఇంతో దిగి ఇక్కడ ఎలా దిగారు ట్రైన్ అంటే మా ఊర్లో దిగి అన్ని చేసి అప్పుడు వెళ్తాం కదా ఇక్కడే దిగాం నాన్నగారు అంటే అదేంటి మీరు ఇక్కడే దిగారు మీ ఊరికి 1 అవరే కదా అంటే ఇది నాన్నగారు మేము ఈ పని మీద వచ్చాం ఎవరికీ చెప్పలేదు, అసలు ఎవరికి చెప్పలేదు సార్ అని చెప్తే అలా చూసారు. వెంటనే ఓకే అని సార్, వెంటనే ఓకే అని సార్ నాన్నగారు ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే వెంటనే ఓకే అనేసారు. ఓకే అనేసిన తర్వాత మా భోజనం పెట్టేశారు. ఆ రోజు కన్నమ్మ గారితో మా నాన్నగారు చేసిన భోజనం ఉంటే మా ఇద్దరికి భోజనం పెట్టి నేను కొంచెం వెయిట్ తగ్గితే మీకు డబ్బులు తగ్గుతాయి మా అస్సలు వద్దున వెయిట్ 2-3 కేజీలు
తగ్గినారు
అసలు అంటే వద్దు నాన్నగారు అసలు నాకు చాలా బాధేసింది అది నాన్నగారు మీరు వెయిట్ తగ్గటం ఏంటి మీ హెల్త్ బాగోవాలని మేము వచ్చాం నాన్నగారు అంటే మీకు చాలా నా మీద మీకు చాలా ప్రేమ ఉందమ్మా ఎలా ఎలా తీర్చుకోవాలి అదే నాన్నగారు అన్నాము. అయిపోయింది ఆయన ఫిబ్రవరి 14 అనమాట ఆ రోజు ఒప్పుకున్నారు 2012. ఓకే ఆ తులాభారం ఎంత విచిత్రంగా అయింది షా అంత అనుకోలేదు మేము అసలు మెంబర్స్ వస్తారని అనుకోలేదు. బుజ్జి అన్నాడు ఒక 2,000 మందికి భోజనాలు చేయించండి అంతకన్నా వద్దు అని చెప్పి
వచ్చారంట కదా, నేను మిస్ అయ్యాను రా కాత్యాని, తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యా. అయ్యో వినిపిస్తుంది అమ్మా.
అయితే 5000 వచ్చారు వస్తే అసలు ఎంత జనము అసలు ఆ తులవరము అనుకోలేదానికన్నా 1000 రెట్లు ఎంత వైభవంగా జరిగిపోయింది. ఆ నాన్నగారు మెరిచిపోయారు అక్కడ, అసలు నేను మైనస్ అయిపోయింది, చేసింది ఏంటో తెలియదు, ఒళ్ళు అంతా తిమ్మిరి,
భక్తులందరూ ఫీల్ అయ్యారు. అది
ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు షా. అసలు అక్కడంతా ఒక లాంటి అట్మాస్ఫియర్ అయిపోయింది, అందరికీ అలాగే ఉందండి, అందరికీ అలాగే ఉంది.
అవును,
ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ తులాభారం చూడలేదు కానీ
నాన్నగారిని అలాగా చూడడం
మళ్ళీ చూపించేశారు అని ఆ ఊరు గురించి కూడా చెప్పారు షా. ఆ ఊర్లో విజయర్ స్వామి జన్మస్థానం అనమాట, విజయర్ స్వామి పెద్ద జీయర్ స్వామి జన్మస్థలం. సో ఆ ఊరికి ఏదో అనుబంధం ఉన్నట్టుంది, దాని గురించి చెప్పారు, స్టోరీ చెప్పారు నాన్నగారు చెప్పి. ఆఫ్టర్నూన్ స్పీచ్ అయిపోయిన తర్వాత షా ఇంటికి వచ్చి ఇల్లంతా ఇలా చూసేవారు షా, చూసి భోజనం చేసేసి రెస్ట్ తీసుకుంటారు కదా, ఇల్లు ఎవరిది అని అడిగేవారు. నాన్నగారు మా అత్తగారు ఇల్లు అంటే, మీ మామగారు ఇల్లు, మామగారు ఇల్లు ఎవరైనా అత్తగారు ఇల్లే అంటారు కదా, అసలు ఎవరి పేరు మీద ఉంది ఏమీ తెలియదు నాకు. అంటే మీ మామగారు ఇల్లు అమ్మా, మీ అత్తగారు ఇల్లు కాదు, మీ మామగారు ఇల్లు అండి. చిత్ర చిత్రంగా ఇవన్నీ చేసేసారు షైన్, చాలా అయిపోయింది తులాభారం అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు చెప్పారు షా తులాభారం రోజు అన్నారు అనమాట, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఎవరికి ఇమిటేట్ చేయొద్దు, రిపీట్ చేయొద్దు అన్నారు. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇది మాత్రం ఇంకెవరు మళ్ళీ రిపీట్
చేయకండి.
అది అదే అస్సలు వాయిస్ రావట్లేదు షా.
పర్వాలేదమ్మా చెప్పు.
పర్వాలేదు కదా, అవి లిప్ మూమెంట్ ని బట్టి మీరు మాట్లాడేస్తున్నారు, ఎందుకో ఇలా చెప్పారు గురువు. అది తులాభారం అంత వైభవంగా జరిగిపోయింది షా, అది ఎంత అనే కానీ నేను అనుకుంటాను ఇంకా లైఫ్ లో నాన్నగారు మర్చిపోలేకుండా ఇంకా అలా మెమొరీగా వదిలేశారు, ఇది ఇది ఎందుకో మనకి ఇచ్చారు ఇది గిఫ్ట్ అని ఇప్పుడు కూడా ఫ్యామిలీ అంతా చాలా ఫీల్ అవుతాం షా. తులాభారం అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇప్పుడు ఇప్పుడు మెచ్యూరిటీ ఎలా ఉందంటే షా, ఇప్పుడు ఎవరు లైఫ్ లో ఇప్పుడు మా హస్బెండ్ కానీ ఎప్పుడు ఏ రోజు కూడా నాన్నగారి దగ్గరికి వెళ్తానంటే ఇంత కూడా ఎప్పుడు ఆ పాప అడ్డు చెప్పలేదు, నో అబ్జెక్షన్ అనమాట. అంటే మామూలుగా మనకు వచ్చి ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి బయటకు వెళ్తాం అని చెప్పేసి వెళ్తాం, ఆయన పర్మిషన్ తీసుకోవటం ఇవన్నీ, నాన్నగారి దగ్గర ఎప్పుడు ఆయన పాపం కండిషన్స్ ఏమీ పెట్టలేదు షా, ఏ రోజు కూడా. ఇప్పుడు కూడా ఇవాళ సత్సంగం అంటే నా మా అబ్బాయి వచ్చి అన్ని ఇలా నాకు అన్ని అరేంజ్ చేసేసి అంత నాన్నగారు ఇప్పుడు అనిపిస్తుంది స్వీట్ ఫ్యామిలీ. వేరే వేరే ఎన్నో ఉంటాయి లైఫ్ లో స్వీట్ ఫ్యామిలీ ఇచ్చారు నాన్నగారు, కాకపోతే షా విపరీతం ఎవరినైతే మనం మన ఒకసారి అన్నారు నన్ను ఇలా ఇలా టచ్ చేసి నీ బంధు ప్రీతి ఎక్కువమ్మా స్కిన్ డీప్ లవ్ ఇది అన్నారు. విపరీతం ఇష్టం బంధు మా చుట్టాలంటే ముందే వాళ్ళు వాళ్ళు విపరీతం ఇష్టం ఉండేది షా, అలాగే స్కిన్ డీప్ లవ్ అన్నారు, ఇలా టచ్ చేసుకుని కొట్టుకుని ఇలా ఇలా కొట్టుకుని స్కిన్ డీప్ లవ్ కాతి అని అన్నారు. అక్కడి నుంచి చదువు స్టార్ట్ అయింది షా, ఏది తలుపు సందులో పెట్టి అంట చూసారా
నొక్కేస్తారు
చేసేసి మీద అందరూ తిట్టేసి అసలు ఏమీ లేదు, ఏమి చేయకుండా మనం ఎందుకు వచ్చేస్తుంటే
కారణం లేకుండా ఇన్సల్ట్స్ వస్తాయి కారణం లేకుండా,
అసలు మామూలుగా లేదు అక్కడ. నేను అప్పుడు కూడా మీ వర్క్ కనిపిస్తుంది అన్నారు, బాగా చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ పట్టుకు వెళ్ళాడితే ఇక్కడ లోపలికి ఎప్పుడు వెళ్తాం, ఎన్నైనా మెల్లమెల్లగా ఒకటొకటి గిల్లికి తీసేసారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ అడిగారు, మరి అది కరెక్ట్ కాదు మీరు చెప్పండి ఏమన్నానంటే కొంచెం బాడీకి సపోర్ట్ కి వేడిని ఇన్ని ఉంచండి ఇంకా అక్కడ తిట్టి చేయండి, ఎందుకంటే పడిపోద్ది కదా ఒక నిమిషం తట్టుకొని ఇంకా అర్థమైపోయింది లోపల మీకు సరైనది అయిపోయింది లోపల దానికైతే ఇంకా అసలు సమస్య లేదు మీకే సమస్య లేదు వెళ్ళిపోయింది అది దాని గురించి ఆలోచించకండి నాన్నగారు బయట దాని కోసం కొంచెం ప్లీజ్ ప్లీజ్ అనుకున్నాను చాలా లవ్లీ బాయ్ వాడు, స్వీట్ హస్బెండ్ అనేది పాపం బాగానే వెళ్ళిపోతుంది. సపోర్ట్లు బోన్లు అన్ని బయట అయితే ఓడగొట్టేశారు షా, ఇంకేం లేవు.
అయ్యో పాపం,
కానీ గొప్ప గురువులండి. ఇంకొకటి చూపించి తీసేయటం, చూపించి తీసేయటం అంటారు, వేణమ్మ చూపిస్తాడు తీసేస్తాడు, అర్థం అవుతుంది షా ఈ మధ్యలో. దేవునే చూపించటం తీసేయ, చూపించటం తీసేయ, చాలా బ్యూటిఫుల్ గా. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇన్నర్ బ్యూటీ ఒక్కటే నాకు తెలిసింది షా, నాకు జ్ఞానం మోక్షం ఏమి నేనేం అడగట్లేదు, ఆయన ఇస్తే వస్తుంది. దాని గురించి ఏం కోరికలు అలా ఏం చేసే ఏం లేదు షా. ఒకటే ఒకటి ఏంటంటే ఉన్నప్పుడు ఇన్నర్ బ్యూటీ ఒకటి, లోపలికి వెళ్ళటం ఎలాగో ఒకటి నేర్పించారు. ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోతుంది, బయట కూడా ఏం పట్టించుకోవట్లేదు, హ్యాపీగా ఉంది. యశా అక్కడ దాకా తీసుకొచ్చేసారు జర్నీ, ఇలా నా స్పిరిచువల్ జర్నీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది.
అది ఆగదు, నువ్వెన్ననుకున్నా ఏం చేసినా అది ఆగదురా. ఎందుకంటే
వాయిస్ అసలు ఏమి
పర్వాలేదు, అందుకే ఎందుకంటే నీతో చెప్పిద్దాం అనేమో ఆయన.
భక్తులు కూడా విషయా నాకు ఇప్పుడు నా భక్తులు చాలా హెల్ప్ అయిపోయారు అందరూ, మన ఆంటీస్ అయితే మన మీరందరూ సంధ్య ఆంటీ సత్సంగం ఇదంతా చాలా కూల్ గా ఎంత అవసరమో అంతా చెప్తున్నారు. సంధ్య ఆంటీ కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో నాన్నగారు వెళ్ళిపోయే ముందు మాత్రం నాకు ఒకటి చెప్పారు, నువ్వేంటో ఎవరికి తెలియకూడదు అన్నారు షా. అది చాలా ఇప్పటికి కూడా అర్థం కాదు షా నాకు. వేణమంటారు ఏంటది అర్జునుడు కృష్ణుడు చెప్పినట్టు, నువ్వేంటో ఎవరికి చెప్పొద్దమ్మా, నువ్వేంటో ఎవరికి చెప్పొద్దే, అసలు నేను ఏమీ లేదు చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఫైనల్ గా ఆయన ఇంకా లాస్ట్ లో ఇంకా బెడ్మీదకి వెళ్ళిపోతారనగా నేను నవంబర్ లో వచ్చాను అప్పుడు అనుకుంటా, ఇంకా నువ్వేంటో ఎవరికి చెప్పుకో, నువ్వేంటో ఎవరికి చెప్పుకో, ఏం లేదు షమ్మర్. అది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం, అది ఒకటి ఇంకా అర్థం కాలేదు. సో కానీ భౌతికంగా అలా జరుగుతూ ఉంటాయి కదా షా అని.
సో అదే వైజాగ్ వచ్చావు కాతి అని నువ్వు గుర్తుందా, నాన్నగారికి ఒంట్లో బాగున్నప్పుడు అనుకుంటా, అంటే లాస్ట్ టైం కాకుండా ఇంటికి వచ్చావు అవును. అప్పుడు వైజాగ్ నువ్వు ఊరు వచ్చి అక్కడి నుంచి కాల్ చేసినట్టున్నావు, ఒకసారి కనిపించచ్చా అంటే అది ఎవరిని అలౌ చేయట్లేదు కానీ వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళమ్మా అంటే వచ్చావు. వస్తే లోపలికి పిలిచి అదే ఈ గోల్డ్ అయ్యి క్లీనింగ్ చేయించుకున్నారు కావాలని.
అసలు రోజు అది చాలా మంచి రోజు అంట, నాకు తెలియదు అసలు గురువుకి అరవై సేవ చేస్తే ఇంకా ఎన్ని రెట్లో ఉంటుంది అది నాకు తెలియదు అసలు. తర్వాత నాకు తెలియదు మీకు అంటే వెళ్ళిపోతున్నాను కదా ఒక్కసారి నాన్నగారిని దర్శనం కనిపించి వెళ్ళిపోదాం అని మీకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అమ్మ కథేని అని ఉషా చెప్పారు కదా. ఉషా చెప్పిన వెంటనే నేను అక్కడికి వస్తే ఎవరు లేరు ఆ రోజు ఇంట్లో, ఇది కరెక్టే వచ్చానా, అది ఎక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ కరెక్టే వచ్చానా, కరెక్టే వచ్చానా, నాన్నగారు వస్తే ఇలా ఉండదు అనుకుంటూ వస్తే ఉషా పైన వాయిస్ వినపడతాను ఉషది, అమ్మ ఉష వాయిస్ వినపడతాను ఇదే ఫ్లోర్ అని లోపలికి వచ్చేస్తే ఆవిడ వాటర్ తాగుతారా అన్నారు, వద్దండి నాన్నగారి కోసం వచ్చానంటే డోర్ ఇలా తీసి నాన్నగారు బాడీ అలా విగ్రహం కనపడింది ఉషా. ఒకేసారి వినాయకుడిలా కనిపించారు నాకు ఇంత బాగా చేసుకుని విగ్రహం. వెంటనే ఆ రోజు క్రీమ్ ఇచ్చేసారు కదా ఉషా, క్రీమ్ ఇచ్చేసి బాడీ అంతా రాసేయమ్మా. అసలు ఆయన చేతిలో ఎంతసేపు అసలు బాడీ అంతా రాసేసి ఆ క్రీము చేతిలో మళ్ళీ వేసుకొని ఉషా పిండి వేసి నా చేతిలో వేసి పిండితో శుభ్రంగా చేతులు కడుక్కో, చేతులు కడుక్కో
మాత్రం కంపల్సరీ చెప్తారు.
అసలు ఎంత ఆ పాదాలు ఉషా ఇప్పుడు కూడా నాకు ఆ పాదాలు చేసి చేసి ఆ టచ్ అలా ఉండిపోయింది, ఆ చేతులకి ఆ టచ్ అనమాట అమ్మా. అసలు ఆ టచ్ నేను భరించలేను, ఒక్కొక్కసారి ఆ టచ్ వచ్చేస్తుంటే అది భరించలేదు అనమాట. పాదాలు అరికాళ్ళు మెత్తగా ఆయన కాళ్ళు ఎంత స్మూత్, చంటి పిల్లల కాళ్ళలో ఉండే విష
ఆ
స్మూత్. ఇప్పుడు ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఒకలాంటి నేను అనుకుంటా నేను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నానేమో అని ఆ గుర్తుల్లో ఉండిపోతాను అలాగా. కాసేపు ఆ కొడుకు వచ్చి ఇలా కొట్టి ఎక్కడికి వెళ్ళావు అంటుంటాడు, కారిపోతా ఉంటాయి షా గుర్తొచ్చినప్పుడల్లా ఆయన లవ్వు కారిపోతా ఉంటాయి, దారులు వచ్చేస్తా ఉంటాయి, అలా ఎంజాయ్ చేసేస్తున్నాం ఆయన్ని ఆ రోజు. అదొకటి మర్చిపోలేను. ఇంకొకటి మన పార్లర్కి వచ్చి బాడీ స్టీమ్ తీసుకున్నారు
గుర్తున్నాను,
కరుణ కరుణ మీరిద్దరు వస్తే ఆ స్టీమ్ ఇచ్చి బాడీ అంతా. అవి మంచి మెమరీస్ ఉష. పాదాలు అనేది ఇంక ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నాన్నగారి పాదాలే సరే, ఇంకేం లేదు. ఇంకా ఆయన పాదాలు అంత ఇలా కూర్చుంటే ఉష, ఇక్కడ తొడల మీద పెట్టేవారు నాకు, ఇక్కడ ఈ ఇక్కడ కుడి పాదం ఇక్కడ ఎడమ పాదం ఇక్కడ నా తొడ మీద పెట్టి చేయిస్తే నాకు అనిపిస్తుంది ఎన్ని జన్మలో ఉంటే నాన్నగారు ఇలాంటి గురువు దొరుకుతారు శాస్త్రం.
అవును అవును అవును,
ఆయన పాదాలతో ఉన్న అనుబంధం
అంటే నేల మీద పెట్టడం ఇష్టం లేక నువ్వు ఒళ్ళో పెట్టుకుని చేసేదాన్ని
పెట్టుకునేదాన్ని
ముసుకుని ఉండేవారు,
ముసుకొని
చేయించేవారు.
అవునా? అవును ఉష, అసలు ఎక్కడ ఎంత స్మూత్ గా తీసుకెళ్లారో అసలు లైఫ్ లో నాకు అనిపిస్తుంది.
అంటే అంతా నీవే, అదే తల్లి తండ్రి నీవే. ఈ సాంగ్ ఉంటుంది, తుమీహో మాతా పితా తుమీహో, తుమీహో బంధు సఖా తుమీహో, తుమీహ విద్య ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. సో ఆ పాటకి కంప్లీట్ అర్థం నాన్నగారు, అంటే తల్లి తల్లి పాత్ర, తండ్రి పాత్ర, పిల్లల పాత్ర, విద్య పాత్ర అంటే టీచర్, విద్యార్థి విద్య, త్వమేవ త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ, అంటే సర్వము నువ్వే. సో సర్వము అనేది పాట రూపం కాకుండా ఆయన అది మనందరికీ అన్ని ఆయన అయ్యి మనల్ని నడిపించారు. అంటే మన భౌతిక జీవితము, సాంసారిక జీవితము, లేకపోతే మన వ్యవహారము, లేకపోతే మన వృత్తి, అంటే అందరిలోని అన్నిటిలోని అన్ని బ్లెస్ చేసి, అంటే హస్బెండ్ ని పిల్లల్ని బ్లెస్ చేసి, పేరెంట్స్ ని అత్తగారాలని బ్లెస్ చేసి, మన ప్రొఫెషన్ ని బ్లెస్ చేసి, ఎవరు పిలిచిన ఆఫీసులకు వెళ్ళేవారు, నా క్లినిక్కి వచ్చారు, ఐ మీన్ డాక్టర్స్ అందరు హాస్పిటల్స్కి వెళ్ళారు, భక్తులందరు క్లినిక్స్, అంటే ఎవరు ఏ వృత్తి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి నేను వస్తానమ్మా అని ఆయన వచ్చి చూసి వెళ్ళారు. చూసి కూర్చుని ఇది ఇలాగా ఇది ఇలాగా ఎంత ఛార్జ్ చేస్తాము, పేషెంట్స్ ఎలా వస్తారు, మనం వృత్తి ఎలా చేస్తాము, అంటే ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్. నిన్ను కూడా ఇలా ఎంతమంది వస్తారు, ఎలా చేస్తావు, దీనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్,
ప్రతిదీ విడిది చెప్పాలి కదా, రంగులు ఎంతమంది వేయించుకుంటున్నారు
అంటే ఏమి తెలియనట్టు చిన్న పిల్లల్లాగా. ఆయనకి తెలియదంటూ ఏముండదు, ఏ వృత్తిలో అని ఆయనకి తెలియదంటూ ఏమి ఉండదు అని ఆయన మాట్లాడాక మనకు అర్థమయ్యేది. ఏమి అడిగినట్టు అడిగితే నిజంగా ఆయనకి తెలియదు అన్నట్టు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా దాని లోతులు చెప్పేవారు అనమాట.
అవును అసలు ఒకసారి చెప్పారు నాకు, షేక్స్పియర్ గురించి చెప్పారు. షేక్స్పియర్ బ్యూటీ ఇస్ వాక్ అన్నాడంట, అందం నడిచి వస్తుంది అన్నాడంట.
బ్యూటీ వాక్
పార్లర్ లో, బ్యూటీ వాక్స్ దాని గురించి చెప్పి ఆ రోజు అన్నారు ష, స్కిల్ హ్యాండ్స్ లో స్కిల్ ఉండాలంట మనం చేసేది. ఒక్కొక్క డాక్టర్ ఆపరేషన్ చేస్తే స్కిల్ తోటి టక్క చేసేస్తారు, ఒక్కొక్క డాక్టర్ చేస్తే మొత్తం పాడు చేసేస్తారు. ఆ హ్యాండ్స్ లో ఉంటుంది కదా మూమెంట్. ఆ రోజు అందరి హ్యాండ్స్ బాగున్నాయమ్మా అందుకే, అసలు అది ఎలా తీసుకెళ్ళేవారంటే నీ ఫింగర్స్ బాగున్నాయమ్మా, స్కిల్ తో చేస్తున్నావు అంటే. ఆయనకి నీల్స్ తీసేటప్పుడు ఇలా చూసుకునేవారు, ఇలా చూసుకునేవారు, ఈ సైడ్ ఉండకూడదు, ఈ సైడ్ ఉండకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలి. తీసేసాక మొక్కలు కూడా ఇలా ఇలా అనుకుంటూనే ఉండేవారు.
అవును,
అంటే ఈ సైడ్ ఈ సైడ్
పర్ఫెక్షన్ తో
చేయాలి, పర్ఫెక్షన్ తో స్కిల్ ఫింగర్స్ మీద అలా చేసిన తర్వాత ఎవరికి ఇచ్చేవారు కాదు కదా అసలు అని భయం వేసేసేది. తీసేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా అలా తీయాల్సి వచ్చేది ష. అసలు అన్ని మెమరీసే. మా ఊరు వచ్చినప్పుడు కూడా ష ఆ ఊరు గురించి, ఆ ఊరు స్టోరీలు అన్ని చాలా బాగా చెప్పేవారు. ఆ ఊర్లో ఎవరిద్దరు రాక్షసులు ఉండేవారట. ఆ ఊరు అర్ధమూరు అనమాట, మా ఊరి పేరు అర్ధమూరు. పక్కది తాపేశ్వరం. అక్కడ వాతాపి పితాపి అనే రాక్షసులు ఉండేవారట. నాన్నగారి నోటి నుంచి స్టోరీ విన్నాను షా నేను. అక్కడ మామిడి పండులా ఉండేవాడంట ఆ వాతాపి అన్న అతను తాపేశ్వరంలో. ఇక్కడ ఈ ఊరు వచ్చేటప్పటికి అక్కడ తినేసి పండు బాగుందని తినేసి వస్తే ఈ ఊరు వచ్చేటప్పటికి ఆ పొట్ట బ్లాస్ట్ బయటకు వచ్చేసి చంపుకుని ఈ ఊర్లో డబ్బులన్నీ కప్పెట్టేసేవారట. ఈ ఊర్లో డబ్బులన్నీ కప్పెట్టేసేవారట వీళ్ళు తినేసేవారు ఇద్దరు. ఒకసారి అగస్త ముని వెళ్తున్నారంట. అగస్త ముని ఆ ఊరికి నది తీసుకొచ్చారు, తుల్యభాగ నది అని. ఆ నది ఆయన తపస్సు చేసుకుని ఆ నది దగ్గర ఆయన జటల నుంచి కారింది. ఇప్పుడు కూడా ఆ నదిలో నుంచి ఎప్పుడు అలా జీవనది అనమాట, వాటర్ ఊరుతా ఉంటది అది. ఆ ఊరు స్టోరీ చెప్పారు, తులాభారం రోజు కూడా చెప్పారు షనా. అయితే ఆయన తపస్సు చేసి ఏంటి అని ఆ పండు తినేసి మళ్ళీ వస్తున్నారు. అడవకుండా వస్తే ఆ పండు లోపల ఉన్నది రాక్షసుడని ఆయన తెలిసిపోయింది ఈ దృష్టితోటి. తెలిసిపోయి ఆయన ఏం చేస్తారంట, వాతాపి జీర్ణం అన్నారు. అందరిది అయితే వాళ్ళు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇలా పొట్ట మీద పాముకొని వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అన్నారండి. వాడు పొట్టలో జీర్ణం అయిపోయాడు అమ్మునికి. ఆయన పొట్టలో జీర్ణం అయిపోతే ఇంకొక బయట ఉన్నవాడికి భయం వేసింది. భయం వేసి వచ్చి పాదాల మీద పడ్డాడు. సరి తప్పండి మేము రాక్షసులు అని చెప్పేసి నిజ స్వరూపం చూపిస్తే ఆ ఊర్లో అందుకనేసి ఉమా అగస్తేశ్వర స్వామి అని మా ఊర్లో శివలింగాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారంట. అప్పుడు తులాభారంలో చెప్పారు ఇది జున్నూరు పొడూరు లాగా 400-500 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ఊరు ఇది. ఈ ఊర్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, డబ్బులు కప్పెట్టేసేవారు కదా, ఆ ఊర్లో డబ్బులు ఉంటాయంట. అర్థమూరు అంటే నాణ్యాలన్నీ కప్పెట్టారు కదా, ఫ్యూచర్ లో మీ ఊరు రిచెస్ట్ టూర్ అవుతుంది అని చెప్పారు. రిచెస్ట్ టూర్ అవుతుందమ్మా ఈ ఊరు అని చెప్పారు. అసలు ఏం చెప్పకుండా ఉన్నారు షా, భౌతికంగా అన్ని చెప్పేశారు. మళ్ళీ రంగా నిజంగా
ఎంటర్టైన్ కూడా చేసేవారు. ఓన్లీ ఓన్లీ ఆధ్యాత్మికం చెప్తే బహుశా విని వెళ్ళిపోదేమో, కానీ వ్యవహారంలోని అంటే చాలా నవ్విస్తూ ఆహ్లాదంగా గంభీరంగా అంటే అన్ని షేడ్స్ చూపించేవారు అనమాట. అంటే మన మనసు ఎటుల్లా ఆయన గుర్తొచ్చేలాగా. ఎందుకంటే నిరంతరం అంటే భగవంతుడి జ్ఞాపకం నిరంతరం ఉంటే ఇంకా దానికి మించిన సాధన లేదు. అంటే మన ప్రతి క్షణము మన దృష్టిలోకి ఆయన వస్తూ ఉంటే ఏముందిరా ఇంకా. అంటే ఆయన అయ్యి మనం ఊడిపోవాలి అది కదా ఫైనల్. అంటే నాన్నగారు ఉండి మనం మనం మైనస్ అవ్వాలి,
మైనస్ అయిపోవాలి.
సో అంటే మన ఎఫర్ట్తో మనం చేయలేం కదా. సో అన్ని విధాలుగా ఆయనే మనల్ని ఆకర్షించి అట్రాక్ట్ చేసి ఎంటర్టైన్ చేసి గంభీరంగా ట్రూత్ గురించి చెప్పి దాని దగ్గరికి హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేలాగా. అంటే మనల్ని మనం కోల్పోవడం ఎలా సాధ్యం, కుదరదు. అదే మనం అనుకున్నప్పుడు మనలోంచి మనం విడుదల అవ్వలేము. అంటే ప్రపంచం నుంచి విడుదల అవ్వచ్చు, చుట్టాల నుంచి విడుదల అవ్వచ్చు, కానీ మన నుంచి మనం విడుదల అవ్వలేము. మన నుంచి మనల్ని విడుదల అవ్వడానికి ఆయన అలా మనల్ని ఎక్స్ట్రీమ్ అట్రాక్షన్ అనమాట.
వర్క్ తెలుస్తుంది షా. ఇప్పుడు అన్నిటి నుంచి విడుదలయ్యాము, నా నుంచి నేను విడుదల అవ్వాలి కదా. అది ఎలాగో తెలియట్లేదు షా. అది తెలియనప్పుడు నేనే ఒకటే ఏంటంటే నేను మైనస్ అయ్యి, ఇప్పుడు మీరు చెప్పింది నేను మైనస్ అయ్యి నాన్నగారు ఉన్నారు అంతే. ఇంకా కాకి మైనస్ అయిపోతుంది, కాకి మైనస్ అయిపోయి అక్కడ నాన్నగారు ఉంటున్నారు అంతే. వర్క్ ఒకటి కనిపిస్తుంది 100% ప్రాక్టీస్ అదే ఉంది ఇప్పుడు షా. అది కూడా ఉష నోటి నుంచి చెప్పించేశారు ఇప్పుడు.
అలా అంటే కాదు, అంటే నీ వృత్తిలో కూడా అంటే పరాయి ఎవరు లేరు అంతా ఆయనే. అంటే ఒకసారి అక్కడ అమ్మ యుఎస్ లో ఉండేది కదా, నాన్నగారి దగ్గర అంటే వచ్చినప్పుడల్లా నాన్నగారి దగ్గర టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చేస్తూ ఉండేది. ఒకసారి దాని పాపం దుఃఖం వచ్చేసింది తిరిగి వస్తూ ఉంటే యుఎస్. అప్పుడు నాన్నగారి దగ్గరికి అదే లోపలికి వెళ్ళి బయలుదేరుతున్నానని చెప్పడానికి వెళ్తే హైదరాబాద్ లో ఉన్నారన్నమాట. అప్పుడు నాన్నగారు మాట చెప్పారు దానికి ఏంటంటే, అమ్మ ఒక్కటేనమ్మా ఇది ఫాలో అయితే చాలు మనం ఈశ్వ అంటే అంతటా ఉన్నది ఆయనే, ఊరు ప్రాంతము టైముతో సంబంధం లేదు, అంతటా ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది చైతన్యమే. సో నువ్వు దానికి టైము లేదు డిస్టెన్సు లేదు, అంతటా దాన్నే చూస్తే ఇంకేం లేదమ్మా, అంతటా ఆయన్నే గనక మనం చూడగలిగితే అంతటా ఆ ఉన్న ఒక్క వస్తువునే మనం దర్శిస్తూ ఉంటే దానికి మించిన సాధన ఏం లేదు అన్నారు. అంటే అప్పుడు నేను అడిగాను అనమాట నాన్నగారు, అంతట అంటే మనలో ఉన్న వస్తువు మనకు అనుభవం రాకుండా అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి జీవుడు చూడలేడు కదా, మనమేమో జీవుడుగా ఉన్నాము, అంతర్యామి దర్శనం అవ్వకుండా, అంతర్యామి మనకు అనుభవంలోకి రాకుండా, అది మనం అవ్వకుండా వేర్భావన పెట్టుకుని అంతటా ఉన్న చైతన్యాన్ని ఎలా చూస్తాం? అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఆ అనుభవం వచ్చే వరకు ప్రాక్టీస్ ఇది చేయమన్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, లోపల ఉన్నది అనుభవంలోకి రాకుండా నువ్వు అంతటా చూడలేవు, కానీ అంతటా చూడడం నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ లోపల ఉన్నది నీకు దర్శనమిస్తుంది. సో అంటే బయట లోపల కూడా ఆయనే, అంటే నువ్వు లోపలే ఉంది లోపలే పొందాలి అని అనుకుంటున్నావు, బయట ఉన్నది ఎవరు? సో అంటే బోత్ సైడ్స్ ప్రాక్టీస్ అది, అంటే ఇంటర్నల్ గా నువ్వు నీ మనసు అణిగిపోయి నువ్వు ఆత్మాకారం చెంది, అంటే మనసు మరణం, అంటే మనసు మరణించి లోపల ఉన్న వస్తువు వెలుగులోకి రావడం, అది వెలుగులోకి వచ్చాక నీకు తెలిసేది ఏంటంటే భిన్నత్వం ఏమీ లేదు అని, అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ లోపల నీ ప్రాక్టీస్ చెయ్యి. సో అంటే చైతన్యానికి భిన్నంగా ఏదీ లేదు. సో మనకి నాన్నగారు అన్నట్టు రాగద్వేషాలు తప్ప ఏమీ లేదు కదమ్మా అన్నారు. సో నీకు లోపల ఉన్న వస్తువు అనుభవంలోకి వస్తే అంతటా ఒక్కటే అని తెలుస్తుంది, భిన్నంగా ఉన్నప్పుడు రాగద్వేషాలు కనిపిస్తూ ఉంటాయి. సో రాగద్వేషాలని మనం పక్కన పెట్టి అందరిలోనే ఉన్న ఈశ్వరుణ్ణి మనం చూస్తూ ఉంటే మనలో ఇది కూడా సరిగిపోతుంది. అండ్ ఇది మనకేమీ కష్టం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మన చుట్టూ భక్తుల్ని పెట్టారు, ఆయన మన లైఫ్ అంతా నింపేస్తున్నారు, అందరినీ ఆయన అలా చూశారు, అది మనకి ప్రాక్టికల్గా జీవించి చూపించారు. సో అంటే అంటే అందరికీ ఆయన అంత డిఫికల్ట్ మనకి కాదు,
అది అయితే తెలుస్తుంది.
అండ్ సబ్జెక్ట్ పరంగా కూడా అద్భుతంగా చాలా సార్లు చెప్పింది ఏంటి అంటే ఆయనకి తెలియకుండా ఏది రావట్లేదు. ఇప్పుడు నీకు ఒక తలంపు వచ్చింది అంటే ఆ వెనకాల ఈశ్వరుడికి తెలియకుండా నీకు తలంపు కూడా రాలేదు. అరగంట తర్వాత నీకు ఏ తలంపు రాబోతోందో అంతర్యానికి తెలియకుండా లేదు. ఒక గంట తర్వాత నీకు ఈ తలంపు వస్తుందన్న సంగతి ఆయనకి గంటకు ముందే తెలుసు ఆయనకి. సో ఆయనకి తెలియకుండా ఏది రావట్లేదు. సో బాహ్యంగా కూడా ఆయనకి తెలియకుండా ఏది రావట్లేదు. ఏది జరిగినా మన మంచికే, ఏది వచ్చినా మన అభివృద్ధి కోసమే అని విశ్వసించి మనం అంటే ఈ రాగ ద్వేష రహితంగా మనం వ్యవహరిస్తూ మనం సహనంతో మనల్ని మనం డీపెన్ చేసుకుంటూ ఉంటే దూకం పెరిగే కొద్దీ మనం ప్రపంచానికి దూరం అయ్యి చైతన్యానికి దగ్గరవుతాం. యా, అండ్ ఇలాంటి ఉదాహరణ చిన్న చిన్నవి అంటే సబ్జెక్ట్ పరంగా గంటలు గంటలు నాన్నగారు ప్రవచనాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, ఎప్పుడన్నా మనకు బాగా సమస్యగా ఉన్నప్పుడు ఒక్కొక్క సొల్యూషన్ చెప్పింది మాత్రం అసలు ఇంకా మరుపు రాదు. ఎందుకంటే మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దానికి కరెక్ట్ గా భలే ఉదాహరణతో సొల్యూషన్ ఇస్తారనమాట. ఒక సందర్భంలో ఏమైంది అంటే లైక్ అంటే ఇలాగే అంటే విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చి ఆ మెడికల్ కండిషన్ ఏంటో తెలియక సడన్ గా అర్ధరాత్రి నిద్రలో మెలకు వచ్చేసి ఊపిరి అందక చెమటలు పట్టేసి షోల్డర్ అంతా పెయిన్ వచ్చి ఇంచుమించు హార్ట్ ప్రాబ్లం లాగా వచ్చేస్తుంది అనమాట. బాగా చిన్న వచ్చాను టూ ఇయర్స్ కూడా కంప్లీట్ గా ఉండవు. సో ఎన్ని టెస్ట్లు చేయించినా ఏమి నార్మల్లే వస్తుంది, అసలు నేను పేషెంట్ అని ఎవరో అనుకోవట్లేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే పేషెంట్ ఎవరని అడిగేవారు ఏ డాక్టర్కి వెళ్ళినా. కానీ ఈ సమస్య మాత్రం తీరడం లేదు. ఒక సందర్భంలో దీపం ఫెస్టివల్ అనమాట అరుణాచలంలో, అది దీపోత్సవం. సో అందరం వెళ్ళాం భక్తులందరూ, మా ఫాదర్ ఇంట్లో ఉన్నాం మేము అప్పుడు, ఆనంద్ కూడా ఉన్నారు అప్పుడు, తక్కువే వచ్చేవారు కానీ ఆ ట్రిప్ లో ఉన్నారు. వీడు బాబు కూడా పక్కనే ఉన్నాడు, చిన్నోడు, బాగా చిన్నోడు అనమాట. అక్కడ ఉండగా కూడా రేపు దీపం అనగా రాత్రి అలా వచ్చి ఇంక అసలు ఆ రోజు అయిపోతాను అనుకున్నా, అంటే ఇంక డెత్ వచ్చేసింది అనుకున్నా. అయితే అప్పుడు వెంటనే అక్క వాళ్ళు కూడా ఉన్నారు, రామన్ ఉన్నాడు అప్పుడు. సో రామన్ ఫోన్ చేస్తే రామన్ లూనా వేసుకొచ్చాడు, ఎందుకంటే టౌన్ అంతా బ్లాక్ చేసి ఉంటుంది కదా, చుట్టూరు కూడా అన్ని బ్లాక్ చేసి ఉంటాయి, ఎవరు కదలడానికి ఉండదు, వెహికల్ తీయడానికి ఉండదు. సో లూనా వేసుకుని అడ్డదారిలో వచ్చి పోనీ వెళ్దామండి ఒకసారి నేను తీసుకెళ్తానని చెప్పి లూనా మీద తెలిసిన కార్డియాలజిస్ట్ డాక్టర్స్తో అది మాట్లాడి కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఈసీజీ చేస్తే తేడా వచ్చింది ఈసీజీలో. సో వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవడం, చెన్నై హైదరాబాద్ వెళ్ళిపోండి అన్నారనమాట. ఇంకా నేను రామంతో ఎవరితో చెప్పద్ది విషయం, దీపోత్సవం తీసుకుని తప్ప నేను వెళ్ళను. ఇంకేదన్నా అయితే గురువు గారి సమక్షం అరుణాచలంలో అయిపోతుంది, సో ఇట్స్ ఓకే. ఇప్పుడు హైదరాబాద్, రేపు దీపం పెట్టుకుని హైదరాబాద్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పాను. ఇంక ఇంట్లో మన మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏం చెప్పద్దు నువ్వు ఇది అంటేనే అదేంటండి ఋషి గారు అన్నాడు. అలా కాదు ఇంక అంటే అది ఇంకా వదిలేసే అన్నాను అనమాట. సరే అయిపోయింది, ఆయన ఈ సార్బిట్రేట్ టాబ్లెట్ ఇచ్చారు ఏదైనా పొత్తే నాలుగు కింద పెట్టుకోమని. సో అది 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 పెట్టుకున్నాను ఇంక పక్కన. సో వెళ్ళిన తర్వాత రామన్ ఆశ్రమంలో భక్తులకు ఒకళ్ళిద్దరికి చెప్పిన, నాగలక్ష్మి వీళ్ళకి చెప్పినట్టున్నాడు. సో అంటే నాన్నగారు పొద్దున్న పాదపూజ చేసుకుంటారు కదా, సాయంత్రం దీపం వెలిగిస్తారు, ఎవరైతే చేసుకుంటున్నారో దీపొచ్చు పాదపూజ చేసుకుంటారు పొద్దున్న. సో నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను, ఇవన్నీ లేట్ అయ్యి. సో పాదపూజ అంతా అయిపోయిన తర్వాత నాన్నగారు పైకి వెళ్ళబోతూ ఉంటే నాగలక్ష్మి గట్టిగా అన్నారనమాట, ఇలాగా ఋషికి బాగోట్లేదు నాన్నగారు, రాత్రి దానికి ప్రాబ్లం అయింది, అది ఎవరికి చెప్పట్లేదు, కొంచెం చూడండి నాన్నగారు అని ఏదో అంటే, ఉషా నేను నీతో మాట్లాడాలి నువ్వు పైకి రా అన్నారు. అంటే వెనకాల ఆనందం ఉంటే ఆనందం ఉన్నారేమో కదా, ఆయన కూడా రమ్మని అన్నారు. సో ఇద్దరం వెళ్ళాం పైకి, వెళ్తే రూమ్లోకి వెళ్ళిన తర్వాత తలుపు వేసేయమన్నారు. తలుపు వేసేయమని చెప్పి నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను నీకు ఈరోజు, ఇది నువ్వు శ్రద్ధగా విను. అంటే ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే కథ అని, ఐ మీన్ అదొక్కటే గుర్తుంటే ఇంకా సాధనతో పని లేదు. అంటే ఆ మాట మనకు జ్ఞాపకం పెట్టుకుని అదే గనక మనం పర్స్యూ చేస్తే అసలు ఇంకా రెండు లేదనేది అర్థమవుతుంది. సో ఆయన ఏమన్నారంటే, కూర్చున్నారు, రిలాక్స్ అవ్వు నువ్వు, ఏదుందో అది ఉంది పర్వాలేదు, వదిలే, అన్నీ మర్చిపోయి ఓపెన్గా ఉండు నువ్వు. నేను ఇప్పుడు మీకు విషయం చెప్తాను అని చెప్పి, ఇప్పుడు నీకు వెనకాల గోడ ఉంది కదా, అలాగ మేము కూర్చున్న చోట నాన్నగారు మంచం మీద కూర్చుని ఉంటే మా వెనకాల గోడ ఉంటుంది కదా కూర్చుని ఉన్నాం, ఆయన లేచి వచ్చాను, ఆయన లేచి ఇక్కడ పెన్ను పెన్సిల్ ఏమన్నా ఉందో చూడమంటే అక్కడ బ్యాగ్ దగ్గర ఎత్తికి పెన్ను తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. అది తీసుకుని ఆ గోడ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీ వెనకాల గోడ ఎలా ఉందో అలా గోడ ఉందన్నమాట. సో గోడ దగ్గరికి ఆయన నడిసేది, జాగ్రత్తగా విను విని, ఆయన చెప్పడం జాగ్రత్తగా విను, పే అటెన్షన్ అని చెప్పి, ఇప్పుడు టీచర్ చెప్తారు కదా పే అటెన్షన్ అని అని చెప్పి ఆ గోడ చూపించి, ఇప్పుడు ఇది ఉంది, ఈ గోడ ఉంది, ఈ గోడ చైతన్యం అనుకుందాం మనం, అంటే ఇదంతా ఏంటి ఇప్పుడు చైతన్యం. సో ఇప్పుడు ఇది గోడ కింద మనం ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నేను నా చేతిలో పెన్ను ఉంది, ఈ పెన్ను తోటి నేను ఒక ఆకారం వేస్తాను ఇక్కడ, ఆకారం వేస్తే ఆకారం ఉంది, అయ్యే ఇంకోటి వేస్తాను రెండు, ఇలా 10 లేకపోతే 100 లేకపోతే 1000 ఎన్ని కావాలంటే అన్ని ఇయ్యచ్చు. నాకు ఒకటి చెరిపేయాలనిపించింది, అది చెరిపేస్తాను, 10 చెరిపేయాలనిపించింది చెరిపేస్తాను. గోడ ఏమన్నా అనుకుంటుందా, లేకపోతే గీసిన బొమ్మ ఏమన్నా అనుకుంటుందా, అనుకోదు కదా, బొమ్మ నన్ను ఎందుకు గీసాడు అని అనుకోదు, ఎందుకు చెరిపేశాడు అని అనుకోదు, గోడ అనుకోదు, ఈ గీసిన బొమ్మ అనుకోదు. అలా ఈ చైతన్యంలో చాలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, దృశ్యాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వచ్చి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దృశ్యానికి నేనున్నానని కానీ నేను లేనని కానీ లేదు, చైతన్యానికి దానికి సంబంధం లేదు. అలా ఈ క్రియేషన్ నడుస్తుంది, ఆ బొమ్మ ఉండడం ఊడిపోవడంతో ఆ బొమ్మకి సంబంధం లేదు, చైతన్యానికి సంబంధం లేదు. ఇప్పుడు సమస్య ఎవరికి అన్నారు, సమస్య ఎవరికి. సో అని అలా చాలాసేపు అలా క్వైట్ గా ఉండి సమస్య ఎవరికి అన్నారు, అంటే నువ్వే సమాధానం చెప్పు సమస్య ఎవరికి అంటే మనసుకి నాన్న గారు అన్నాను, అది పోతే ఏమీ లేదమ్మా అన్నారు. సో ఇప్పుడు నువ్వు ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక బొమ్మ గీశాడు, తీసేశాడు, ఉంటుంది, ఊడిపోతుంది, వెనకాల గోడకి ఏమీ అస్తిత్వానికి భంగం లేదు కదా. బొమ్మ బొమ్మ వెయ్యొచ్చు తీసేయచ్చు, కానీ గోడ ఎప్పుడూ ఉంది, అలాగే చైతన్యం ఎప్పుడూ ఉంది. ఈ బొమ్మతో సంబంధం లేదు చైతన్యానికి, అండ్ అదే నువ్వై ఉన్నావు. నువ్వు ఈ బొమ్మతో తాదాప్యం పొందడం వల్ల నేనున్నాను, నాకు ఇది జరుగుతోంది, ఇలా ఉంది అలా ఉంది అని ఈ మనసు కల్పిస్తోంది. మనసు లేకపోతే ఉన్నది ఏంటి, చైతన్యం. చైతన్యంలో బొమ్మలు ఉండడం ఉండకపోవడంతో చైతన్యానికి సంబంధం లేదు, అది నువ్వై ఉన్నావు. ఇది గుర్తుపెట్టుకోమ్మా, ఇంకేం అవసరం లేదు. బాడీ ఉంటే ఏంటి, వెళ్ళిపోతే ఏంటి, నీ అస్తిత్వం బాడీ కాదు. సో అది ఉండడం ఊడిపోవడంతో అసలు నీకు సంబంధం లేదు. మనసుకి కల్పింప చేస్తోంది, ఇది నేను అనుకోవడం వల్ల ఇన్ని ఇన్ని వంద రకాలు కల్పింప చేస్తోంది. అది నువ్వు కాదు అన్న మరుక్షణం నీకు అనుభవంలోకి ఏమొస్తుంది, నువ్వు ఎవరైతే ఎవరిగా అయితే ఉన్నావో అది నీ అనుభవంలోకి వస్తుంది. ఆ చైతన్యం నీకు అనుభవంలోకి వచ్చాక ఇంకా చావు పుట్టుకలతో నీకు సంబంధం లేదు, ఎందుకంటే శరీరం ఉన్నా ఊడిపోయినా నీ అస్తిత్వానికి భంగం లేదు. ఇది అర్థమైతే ఇంకేం లేదు అని చేత నువ్వు ఈ గొడవలు మర్చిపో. అయితే మర్చిపో అన్నంత తేలిగ్గా ఆ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనిపించదు కదా. సో ఈ సిచ్యువేషన్ నాకు ఆగలేదు కాదు అని తర్వాత కూడా, కానీ ఆయన మాట మాత్రం కాన్స్టెంట్ గా ఉంటే ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది శరీరం, మనకి దానికి సంబంధం లేదు. ఆందోళన వచ్చినా కూడా అది మనసుకే వస్తుంది, పోనీ పడితే పడింది, అది మనం కాదు అని అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను కొంతకాలం. కానీ ఇంకా ఇంకా ఇంటెన్స్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏంటన్నారంటే, హైదరాబాద్ వెళ్ళాక మాత్రం యాంజియోగ్రామ్ చేయించమ్మా ఒకసారి, ఎందుకైనా మంచిది అన్నారు. వెళ్ళాక అశ్రద్ధ చేయకు, యాంజియోగ్రామ్ చేయించు అన్నారు. కానీ ఇంకా యాంజియోగ్రామ్ చేయించలేదు కాతి అని చేయించలేదు.
ఆయన చేసేసారేమో అక్కడ.
అంటే ఈ ప్రాబ్లం కొంతకాలం కంటిన్యూ అయ్యింది. ఆ కంటిన్యూ అయినప్పుడు ఆందోళన వచ్చినప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉండేదాన్ని, ఆందోళన మనసుకు వస్తుంది, అది నేను కాదు. ఆల్సో ఎందుకు ఆందోళన వస్తుంది, శరీరం చనిపోతుందని వస్తుందా, ఎక్కడన్నా మమకారం ఏదన్నా అడ్డొస్తుందా, ఇక్కడ నేను ఏం కోల్పోతున్నానని ఆందోళన వస్తుంది. ఇప్పుడు బాడీ వెళ్ళిపోతుందని ఆందోళన, లేకపోతే ఏదైనా కోల్పోతానన్నా, లేకపోతే నాకు ఎక్కడన్నా అటాచ్మెంట్ ఉందా, ఇవన్నీ నేను గమనించుకుంటూ ఉండేదాన్ని. గమనిస్తే వీడు చిన్నోడు, చరణ్ చాలా చిన్నపిల్లోడు అప్పటికి, అంటే నేను వెళ్ళిపోతే వాడికి ఆధారం ఎవరవుతారు, అంటే తల్లి తల్లిని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా, కొంచెం బంధం ఉండేది. బంధం విడిచిపెట్టే వరకు నాకు ఇది తగ్గలేదు. అంటే బంధం విడిచిపెట్టేస్తుందని కాదు, నువ్వు అడిగావు కదా ఇందాక పిల్లోడు ఈయన ఇంకా మిగిలారు అని.
మరికి అందరం అసలు లైఫ్ లో బంధు ప్రీతి అంటే విషయం అంతా అందంగా అసలు
ఏంటంటే ఆ మమకారం దిగే వరకు నాకు అది తగ్గలేదు. అడిగావు కదా చెప్పు అని చెప్పిన మాట చెప్తున్నాను. సో అది విడిచిపెట్టి సరెండర్ అంటే అన్ని, అంటే మనదంటూ ఏమీ లేదు, అనాథలు బోర్డు మంది ఉన్నారు ప్రపంచంలో, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, తల్లి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ జీవించట్లేదా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నాన్నగారు చెప్పారు, అంటే మనం ఉండగానే వాళ్ళు ఉద్ధరింపబడతారేమో, మనం చేస్తేనే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారేమో అనుకుంటున్నాము. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమందో హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే మనల్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి, వాళ్ళు క్రియేట్ చేసింది ఆయనే, అసలు నిజమైన శ్రేయోభిలాష్ ఎవరు అంటే మనకన్నా భగవంతుడే. సో ఆయన ఆయనకి తెలుసు ఆయన క్రియేషన్ ఆయన ఎలా చూసుకోవాలనేది అని ఈ మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని అవును కదా, ఇప్పుడు తల్లి రూపంలో భగవంతుడు పెట్టినా కూడా భగవంతుడే కదా ఆధారం. సో వాళ్ళకి ఎవరు ఆధారం? మనకి ఎవరైతే ఆధారమో వాళ్ళకి ఆయనే ఆధారం. సో నా కర్తృత్వం ఎందుకు, నేను చూసుకుంటేనే బాగుంటాడు అని. సో అంటే ఆయన చూసుకోవాలంటే ఎన్నో విధాలుగా చూసుకుంటారు. ఇప్పుడు మరి క్రియేషన్ అంతా ఎవరు నడిపితే నడుస్తుంది? మెల్లమెల్లగా నాకు అంటే డైజెస్ట్ అయింది అనమాట. ఓకే, అంటే మన అనుకోవడం వల్ల కదా ఈ పెయిన్, ఈ యాంగ్జైటీ. మన అనేది వదిలేసి, నేను అనేది వదిలేస్తే ఏమీ లేదు. సో మన వదిలేసి ఇది నాది ఇది నేను ఈ రెండు మనం వదిలేస్తే ఏమీ లేదు. నాన్నగారు అన్నట్టు మైండ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో సోర్స్ లో ఉన్నది ఎవరైతే, అంటే ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం తానుగా వ్యక్తమైనప్పుడు ఇంక నువ్వు వాళ్ళు పరాయి లేదు ఇంకా. సో అనుభవం వచ్చే లోపల నువ్వు ఇది ప్రాక్టీస్ చేయన్నారు కదా, అంతటా ఉన్నది ఆయనే, అందరిలో ఉన్నది ఆయనే, ఏది జరుగుతూ ఉన్నా ఆయనకు తెలియకుండా రావడం లేదు. సో ఏది జరిగినా మన మంచికే అని మనం విశ్వసించాం అనుకో, ఏదైనా ఇంకా అక్సెప్టెన్సే కాదు అని. ఎప్పుడు కరోనా వచ్చి చాలా మంది చనిపోయారు, యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, క్యాన్సర్స్ తో చనిపోతున్నారు. గ్రేస్ లేదా? ఇప్పుడు సూర్యుడు అందరికీ ఎలా సమానమో, ఈశ్వరుడు అందరికీ సమానం, అనుగ్రహం అందరికీ సమానం. అయితే మన టైం మనం ప్రెషస్ గా, చాలా ప్రెషస్ కాబట్టి మనం ఉన్న ఈ కాలాన్ని అది పొందడానికి మనం సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మైండ్ దేని మీద పెట్టుకున్నా, లేకపోతే ఏ బోల్ట్ మీద పెట్టుకున్నా కూడా మళ్ళీ అంటే మినహాయింపే కదా ఇంకది. సో మినహాయింపులు వద్దు మనకి, మినహాయింపులు లేకుండా ఆయన పాదాలు సరిపోతాయి మనకి. ఎందుకు? ఎందుకంటే అదే ఫైనల్ కాబట్టి. ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళు అనుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, ఆ జన్మలో మళ్ళీ మనం ఎవరికో తల్లి, ఎవరికో బిడ్డ, ఎవరు ఎవరితోనో బంధం. మరి ఈ బంధాలన్నీ ఏమైనట్టు? సో ఇది నిజం కాదు. సో మనం ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మన లోపల ఉన్న వస్తువును పొందడానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. ఆ ప్రక్రియలో ఏది జరగాలో అది జరుగుతుంది. అంటే ప్రేమగా అందరినీ చూసుకోవాలి, అందరి పట్ల మనం ఆప్యాయంగా ఉండాలి, మన డ్యూటీని మనం వర్షిప్ కింద చెయ్యాలి, కానీ డిటాచ్డ్గా కూడా ఉండాలి. అదే రామకృష్ణ పరమహంస అంటాడు కదా, ఇప్పుడు పని మంచి ఉంటుంది మనకి ఇంట్లో, తన పనంతా చేస్తుంది కానీ తన మనసు మన మీద ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నాను, వీళ్ళు నా వాళ్ళు కాదు అని తెలుసు. ప్రేమగానే చేస్తుంది. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎత్తుకోమంటే ఎత్తుకుని తిప్పుతుంది, తినిపిస్తుంది, కానీ నా వాళ్ళు కాదు అనేది లోపల తెలుసు. అలాగే మనదంటూ ఏమీ లేదు, మనం కేవలం ఇక్కడ మన పని మీద మనం వచ్చాం, మన పని చూసుకుని మనం వెళ్ళాలి. మన ట్రూ హోమ్, మన చైతన్యమే ట్రూ హోమ్. అక్కడికి వెళ్ళే వరకు మనం దేన్ని, ఇది నాది, నేను నాది అనే భావనలో నుంచి మనం వీలైనంత ఉపసంహరించుకుంటూ ఉంటే ఆ లోపల ఉన్న వస్తువు మనల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ నీ ఇన్నర్ బ్యూటీ టోటల్ గా బ్యూటిఫుల్ అయిపోయి ఇంకా బ్యూటీ తప్ప దిస్ నో సెకండ్ అయిపోతుంది అనమాట. ఇన్నర్ అండ్ అవుటర్ నేను అంతా కాసేంజ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి కాసేంజ్. అంటే కాసేంజ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నాన్నగారు. ఇప్పుడు కాత్యాయని బ్యూటిఫుల్, నాన్నగారు బ్యూటిఫుల్. సో కాత్యాయని నాన్నగారు అయిపోయింది అనుకో, బ్యూటీ అలోన్ వాక్స్ ఆన్ అర్త్. సో ఓన్లీ బ్యూటీ వాక్స్ ఆన్ అర్త్ అనమాట. యా, సో ఇలాగమ్మా అప్పుడు అన్నారనమాట, ఉన్నదే అది చైతన్యంలో నువ్వు ఆకారాలు రావచ్చు, ఊడిపోవచ్చు. అండ్ ఇంకొక సందర్భంలో ఇంకో మాట అన్నారు కాత్యాయని, ఇక్కడ మన నాన్నగారు ఆశ్రమంలో పైన టెరస్ మీద కూర్చున్నప్పుడు, ఇది ఇది వరకు కూడా చెప్పాను ఈ సంఘటన ఒకసారి, ఆయన టవల్ ఉంటుంది కదా భుజం మీద, ఆ టవల్ ఒళ్ళో వేసుకుని కూర్చుని ఉంటారు కదా, కూర్చున్నప్పుడు ఆయన ఒళ్ళో వేసుకుంటారు ఎప్పుడు కూడా మీటింగ్ అప్పుడు టవల్ తీసుకుని ముందు ఆయన మీద వేసుకున్నాకనే అలా వేసుకున్న టవల్ ని తీసారనమాట. ఇలా తీసి ఇలా పట్టుకున్నారు, సడన్ గా ఇదేంటి ఈయన గాల్లో పట్టుకున్నారని పట్టుకోబోతున్నాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే వదిలేశారు ఇలాగా ఆ టవల్ ని, ఇలా తీసుకుని ఇలా పట్టుకున్నారు గాల్లో ఒకసేపు, ఇలా వదిలేశారు. వదిలేస్తే టవల్ వెళ్ళి కింద పడింది. వెంటనే గబుక్కుని తీసి ఏమన్నా దుమ్మంటుకుందేమో అని ఇలా దులుపుతున్నాను అనమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు టవల్ నా ఒళ్ళో ఉన్నప్పుడు టవల్ ఏమన్నా అనుకుందా? టవల్ ఏమి అనుకోవట్లేదు. నేను ఆ టవల్ తీసి ఇలా గాల్లో పట్టుకున్నాను. గాల్లో పట్టుకున్నప్పుడు టవల్ నన్ను ఏంటి గాల్లో పెట్టామని అందా అనలేదు. ఏ నేను ఇప్పుడు కింద పడేశాను, కింద పడేసినప్పుడు టవల్ ఏమన్నా అందా అనలేదు. నువ్వు కంగారు పడిపోతున్నావు. టవల్ ఏమన్నా అనుకుందా? ఏం అనుకోలేదు. మనం కూడా ఇలా ఉంటే, ఈశ్వరుడి చేతిలో మనం కూడా పనిముట్ల కింద ఉంటే, అప్పుడు మనం ఈ అంటే ఈ నీది నాది నేను అనే భావనలోంచి మనం విడుదలైపోతాం. అంటే ఎక్కడ ఈశ్వరుడు నిన్ను అంటే నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా, లేకపోతే నేల మీద కూర్చోబెట్టాడా, లేకపోతే గాల్లో ఉంచాడా, ఈ ఏదైనా కూడా నువ్వు గనక ఈశ్వరుడి సంకల్పమే నా సంకల్పం, ఆయన సంకల్పం నీ సంకల్పం గనక నువ్వు చేసేసుకుంటే నీకు పెద్ద సాధనతో పని ఉండదు. సో ఎక్కడ పెట్టినా ఈశ్వరుడే. సో ఈశ్వరుడు ఇప్పుడు నీ తల్లే నీకు మంచి కోరుకుంటుంది కదా, ఇప్పుడు నీ తల్లే నీకు బెస్ట్ కోరుకుంటూ ఉంటుంది. మరి ఈశ్వరుడికి అంటే తల్లి కన్నా మించిన ప్రేమ అంటాడు కదా అక్షరమణమాల్లో భగవాన్, తల్లికి మించిన ప్రేమ నీ ప్రేమ కనిన జనని కన్నా ఘనదయాదాయక ఇది అరుణాచల. సో సృష్టిలో కల్లా ఉత్కృష్టమైన ప్రేమ ఎవరిది అంటే తల్లిది. దానికైనా ఘనమైన ప్రేమ నీది. సో ఒక తల్లే నీ శ్రేయస్సు కోరుకుని నీ మీద విపరీతమైన వాత్సల్యంతో వర్క్ చేసినప్పుడు ఈశ్వరుడు ఇంకెంత ప్రేమ వాత్సల్యం మన పట్ల ఉంటుంది. సో నిన్ను ఒళ్ళో పెట్టుకున్నా, కింద పెట్టినా, ఎక్కడ పెట్టినా ఎందుకు పెడుతున్నాడు? నీ అభివృద్ధి కోసమే. ఆయనకేమీ పక్షపాతము లేదు, నిన్ను పనిష్ చేయాలని కాదు. అంటే అది ఆ టైంకి అది అవసరం. ఇప్పుడు క్రమశిక్షణ, ఇప్పుడు ఆర్మీలో క్రమశిక్షణ నేర్పిస్తారు మనకి. అసలు క్రమశిక్షణ ఆయన ఏమి ఎప్పుడు క్రమశిక్షణ పెట్టలేదు. అంటే గారం చేసేసారు ఎప్పుడన్నా చిన్న చిన్నవి అంటే టైం అవుట్ అని పెడతారు ఇక్కడ పిల్లలకి అల్లరి చేసి. మనిషి ఏం చేయ పాపం, టైం అవుట్ అని చెప్పి ఆ టైంకి నువ్వు బయట ఉండాలి కాసేపు అంతే, లేకపోతే గదిలో కూర్చుని ఉండాలి కాసేపు. చాలా చిన్న చిన్న టైం అవుట్లు పెడతారు అంతే మనకి అప్పుడప్పుడు. ఆ టైం అవుట్ అప్పుడు మనం ఏం ఇబ్బంది పడకుండా సహనంగా ఉంటే సరిపోతుంది. ఈ తలుపు దగ్గర పెట్టిన ఒక్కడాలన్నీ కూడా మనకి చిన్న చిన్న టైం అవుట్లు, అది కూడా ఇష్టంగా యాక్సెప్ట్ చేసేస్తే అయిపోతుంది. సో ఏది
అది ఇప్పుడు ఉషా అంటే ఆ లవ్ ఆయన మీద ఆ లవ్ వచ్చేసి ఆయన ఇచ్చిన ఆ లవ్ వల్ల ఇప్పుడు అట్లా వాళ్ళలో ఈశ్వరుడే కదా, వాళ్ళలో ఈశ్వరుడే కదా. అసలు ఇంత కూడా ఎవరి మీద ఏమీ లేదు ఉషా, ఇలా చేసి ఆయన వర్క్ కనిపిస్తాను. ఇప్పుడు ఆయన వర్క్ కనిపిస్తాను, నాన్న గారు ఇంత వర్క్ చేసేసారు చెప్పండి.
సో ఐ మీన్ ఉన్నదే ఆయన, మెల్లమెల్లగా మనం అంటే ద మోర్ అండ్ మోర్ ఇంకా ఇంకా మనకి గ్రేస్ రిసెప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మనల్ని మనం కోల్పోయే కొద్ది ఆ వెలుగు మనకి తెలుస్తూ ఉంటుంది, ఇంకా చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. అది పెరిగే కొద్ది ఇప్పుడు తులాభారంలో నాన్నగారు నాన్నగారు కిందకి వెళ్ళి అది పైకి వెళ్ళింది అనుకో, బరువు తూకం. సో మన మనసు చైతన్యం వైపు వెళ్ళే కొద్ది ఈ బయట అంటే చాలా మైన్యూట్ అయిపోతాయి, అంటే చాలా చిన్న విషయాలు అయిపోతాయి. అంటే తూకం పెరిగే కొలది కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఒక చిన్నది కింద కనిపిస్తుంది అనమాట. సో మెల్లమెల్లగా అది అదృశ్యం అయిపోతుంది. సో మనం బరువు పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ బరువు పెంచుకోవడం ఏంటి అంటే వైరాగ్యం, సహనం. అండ్ నాన్నగారు సబ్జెక్ట్ మనం మననం చేసింది అలాగ, అంటే శ్రవణం చేసింది మననం చేసుకుంటూ చిన్న చిన్న, నిన్న తను హిందూ మాట్లాడింది కతార్లో ఉంటుందన్నమాట. అదే టిట్ బిట్స్ అంది, చిన్న చిన్న టిట్ బిట్స్, నాన్నగారి సబ్జెక్ట్ టిట్ బిట్స్ అని రాసుకుంటుందంట. సో ఆ పాయింట్స్ ఒకటి మనను రిపీటెడ్ గా మననం చేసుకుంటూ ఉంటే అది మనం అవుతాం. సో ప్రతి మాట ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనల్ని చైతన్యవంతులను చేసేది. సో ఆయన ఈ మాటలు శ్రవణం చేసుకుంటూ మననం చేసుకుంటూ దాన్నే మనం ధ్యాస, నువ్వు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నావు హ్యాపీగా, ఆ మెడిటేషన్ చేసిన టైంలో నీకు బయట వ్యవహారం ఏమీ ఉండదు, బయట మనుషులు ఉంటారు, బయట వ్యక్తులు ఉంటారు, నువ్వు కూడా అంతర్ముఖ దృష్టితో ఉంటావు. అలా అంతర్ముఖ దృష్టితో ఉన్నప్పుడు మనకి లోపల ఉన్న చైతన్యం తాలూకు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. సో అది అది పెరగ్గా 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 మనం డిజాల్వ్ అయ్యి అదిగా మిగులుతాం. సో అంటే డెస్టినేషన్, నాన్నగారు అదే అనేవారు, ఎక్కడో డెస్టినేషన్ ఉందని ఆనందం కాదు, అసలు జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ జాయ్ అని. జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జాయ్. ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు బాగా ఇష్టమైన సినిమా చూడడానికి వెళ్తే ఆనందంగా ఉంటారు, ఆ చూసేసిన తర్వాత మాడుమొహాలతో ఇంటికి వస్తాం అంటూ ఉంటారు నాన్నగారు. ఇది ఇంకా మాడుమొహమే ఇంకా సమస్య లేదు, ఎందుకంటే ఇంకా ఇంకా ఆనందం పెరగడం తప్ప తరిగే అవకాశం లేదు. ఎందుకంటే సోర్స్ అదే, ఆనందానికి సోర్సే అది. అంటే బాహ్యమైన కూడా, బాహ్య వస్తువుల్లో కానీ బాహ్య దృశ్యాల్లో కానీ ఆనందం ఉంది అనుకున్నా కూడా అప్పుడు కూడా వచ్చింది లోపల నుంచి. అదే నాన్నగారు అంటారు కదా, బయట సోర్స్ ఏదో ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల ఆనందం వస్తుంది అనుకున్నావు, అది కూడా నీకు లోపల నుంచే వస్తుంది కానీ బయట ఏమీ లేదు. ఆ బాగా ఇష్టమైంది నువ్వు చూసినప్పుడో తిన్నప్పుడో ఏమవుతుంది అంటే మనసు వెళ్ళి మూలంలోకి ఒక డిప్ వెళ్ళి వస్తుందంట, అక్కడ ఆనందం పొందుతుంది. కానీ బయట పొందుతున్నామని అనుకోవడం వల్ల బయటకు వెళ్తుంది మనసు, అది లోపలే ఉందని దృఢత్వం నీకు వచ్చింది అనుకో, ఇంక బయటకు వెళ్ళు. ఎందుకంటే సోర్స్ నీలోనే ఉందని నీకు తెలిసాక ఇంక బయట మనం సీక్ చెయ్యం. సో లోపలది అనేది నీకు వచ్చే వరకు ప్రాక్టీస్ అవుతారు, ఆ తర్వాత ఇట్ బికమ్స్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ కాదు అని. అంటే ప్రత్యేక ప్రయత్నం అంటూ ఏమీ మిగలదు, ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, నేను చేస్తున్నాననే భావన ఉండదు. కర్తృత్వం కోల్పోయేసరికి ఇంకా జర్నీ బికమ్స్ ఈజీ అనమాట. ఏదో అలా వీల్ గో ఫర్ జాలీ రైడ్ అన్నట్టు వెళ్ళిపోవచ్చు. అంటే భక్తులంతా తీసుకొచ్చారా నాన్నగారు, ఐ మీన్ ఎంతో కొంత లైక్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ జర్నీ.
అది ప్రాక్టికల్ గా తెలిసిపోతుంది, ఇంకా ఏది అసలు వేరేది కనిపించకుండా మన మన రూట్ లో వెళ్ళిపోతున్నాం అంటే ఆయన వరకే కదా.
అవును, వన్ వే జర్నీ, వన్ వే వందే ట్రాఫిక్, మనకి ఆపోజిట్ రారు
రారు,
ఆయన రిసీవ్ చేసుకుంటారు అంతే. సో ఎంజాయ్ ది జర్నీ అంతే. ఇంకా ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పి ముగించు కాతి ఆయన అయితే.
ఒక్కొక్కసారి ఒక కళ వచ్చింది, అది ఒకటే చెప్పేసి ముగించేద్దాం.
ఇంకా టైం ఉంది, ఇంకా యూ హావ్ 15 minutes టైం ఉంది.
ఒకసారి కాశీ వెళ్దాం అనుకున్నాను, నిషా టికెట్ అయ్యి తీసేసుకున్నాను. మన దీప అనుకుంటే టికెట్స్ బుక్ చేసింది. అయితే సడన్ గా నాకు పరేటెడ్ గ్లాండ్ లో ఒక ట్యూమర్ వచ్చింది, అది ఇమీడియట్ గా ఆపరేషన్ చేసేయాలన్నారు. సో ఈ కాశీ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. సరిగ్గా ఆపరేషన్ థియేటర్ లో ఉండగానే నాన్నగారికి ఫోన్ చేస్తే నీకేమవుందమ్మా, నువ్వు సేఫ్ గా బయటకు వచ్చేస్తావు, సేఫ్ అయిపోతావు, ప్రాబ్లమ్ అని కొంచెం క్రిటికల్, ఎందుకంటే ఇదంతా ఫేషియల్ ఇక్కడ నర్వస్ అయ్యి ఉంటాయి, అది కొంచెం అంటే సీరియస్ కాకపోయిన మ్యాటర్ కానీ అక్కడ క్రిటికల్ అనమాట ఆపరేషన్ కొంచెం. ఏదో చెప్పారు, సరే బినైనే అది క్యాన్సర్ కాదు, బినైన్ది అది అని ఏదో చెప్పారు. నాన్నగారు అది చాలా సింపుల్ గా చెప్పారు, ఏం అవ్వదమ్మా. అయిపోయింది, నాకు అనస్థీషా ఇచ్చేసారు షా. అనస్థీషా ఇచ్చే ముందు నాన్నగారు అరుణాచల్ చూడు అలా మన థాట్ ఎటుంటే అటే ఉంటుందని, ఇంతకు ముందు ఒక రెండు ఆపరేషన్స్ అలాగే జరిగింది నాకు. సో ఈ ఆపరేషన్ అప్పుడు వెళ్తే కంప్లీట్ టోటల్ అసలు ఆపరేషన్ సర్జరీ స్టార్ట్ అయింది షా, ఏమైంది తెలియదు, కాశీలో ఉన్నాను నేను. సర్జరీ అంతా కాశీ చూపించారు షా, అసలు కాశీ మొత్తం నాన్నగారితో ఇలా రౌండ్ గా ఉన్నాయి, ఈ పడవల్లాగా అవన్నీ నాటిలో నేను నదిలో గంగా నదిలో నాన్నగారితో వెళ్ళటం, ఇంకొక దాంట్లో నేను వస్తే ఇందులోకి వచ్చే అమ్మ అంటాం, నాన్నగారి పడవలోకి నేను వెళ్ళిపోవటం బోట్లోకి, ఇది మణికర్ణిక ఘాట్, ఇది చాలా ఘాట్ల నేమ్స్ కూడా చెప్పారు షా అక్కడ, ప్రతిదీ చూపించేశారు నాకు అసలు. తర్వాత మెలకు వచ్చి సర్జరీ అయిపోయింది, మెలకు వచ్చి నేను అనుకుంటున్నా మెలకు వచ్చిన తర్వాత నేను కాశీలో ఉన్నాను, ఇక్కడ మళ్ళీ బెడ్ మీద ఉన్నాను, ఆ సిస్టర్ని అడుగుతున్నాను ఆవిడ అంటుంది నీకు రాత్రి ఎప్పుడో సర్జరీ అయిందమ్మా తెల్లారిపోయి ఆరైంది ఇప్పుడు అంటుంది నేను ఈవినింగ్ అయింది అనుకుంటున్నాను తెల్లారి ఆరైంది అంటే ఎంత వర్క్ చేసేసారు షాయిన కళలో నాకు కాశీ అంత ఇప్పుడు నాకు కాశీ వెళ్ళలేదని ఫీలింగ్ అని కాశీ వెళ్దాం అంటే నీకు మళ్ళీ తోట రాలేదు ఇంకా రాలేదు ఇప్పటికి కాశీ వెళ్దామని అంత అంత వెళ్తే బాడీ ప్రారంభం ఉంటే వెళ్తే
వెళ్తుంది
లేదు ఇంకా ఎందుకంటే ఆయన ఆయన చూపించేశారు కదా కాశీ అంటే ఆయన కూడా వెళ్ళలేదని ఫీలింగ్ తీసేశారు ఇంకా మరి ఎన్ని మెరాకిల్స్
అనుకోవాలి
ఎక్కడ బ్యూటిఫుల్ ఎక్కడ కూడా మళ్ళీ మిరాకిల్ చేస్తున్నట్టు మనం వెళ్ళి నాన్నగారు ఇలా జరిగిందంటే దాన్ని తీసి పాడేది ఏమీ లేదు అసలు వాల్యూ ఇవ్వలేదు ఉషా మెరాకిల్స్ కి
ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆగిపోతామని అంటే అవి మన విశ్వాసం పెంచడానికి అవి మైల్ స్టోన్స్ తప్ప అది గమ్యం కాదు ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అన్ని ఇది నువ్వు కాదు అని తెలియాలి సో ఇవేంటి అంటే మన విశ్వాసం దృఢపరచడానికి అంతే అంటే ఈజీ మేకింగ్ అవర్ లైఫ్ ఈజీ మేకింగ్ జర్నీ ఈజీ ఒక గొప్ప అదృష్టం కదా అని అంటే మన జీవితానికి ఉన్న ఒకే ఒక అదృష్టం అండ్ ది మ్యాగ్నిఫిషెంట్
ఫుల్ ఫుల్ఫిల్ అంతే అంతే ఇంకొకటి ఇంకా ఆప్షన్ లేదు యాక్సెప్టెన్స్ ఈజ్ బ్యూటీ యాక్సెప్టెన్స్ లో ఉన్న బ్యూటీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఉషా ఇంకేం లేదు ఇలా జరిగిందంటే ఇలాగే రాస్తుంది ఇవాళ లేట్ లేచాం ఇలాగే రాస్తుంది ఇవాళ మెడిటేషన్ అవ్వలేదు ఇలాగే రాస్తుంది ఇంకా ఇది ఎంజాయ్ చేస్తున్నాను ఉషా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది యాక్సెప్టెన్స్ ఇవాళ పార్లర్ లో కస్టమర్స్ తక్కువ వచ్చారు యాక్సెప్ట్ ఇలాగే ఉంది రేపు ఎక్కువ వచ్చారు యాక్సెప్ట్ ఇలా ఇంకా అసలు ఏది కూడా ఇంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్లిపోతున్నారు
అనిపిస్తుంది
చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్నర్ బ్యూటీ అన్నారు కదా ఇన్నర్ బ్యూటీ చూపించేస్తున్నారు
ఇన్నర్ బ్యూటీ సంథింగ్ యు ఎంజాయ్ విత్ హిమ్ బాహ్యన్ బ్యూటీని బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో ఇన్నర్ బ్యూటీ సంథింగ్ వి ఎంజాయ్ అండ్ పీపుల్ అవుట్ సైడ్ ఆల్సో ఎంజాయ్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ అమ్మా క్వాలిటీ లివింగ్ కదా వెన్ యూఆర్ బ్యూటిఫుల్ ఇన్ సైడ్ యూ హ్యావ్ అ వెరీ క్వాలిటీ ఇన్నర్ లైఫ్ అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా మీ నీ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా
అసలు ఉషా ఈ రోజు అనిపిస్తుంది అదేదో స్పిరిచువల్ ఒకలాంటి ఒక స్పిరిచువల్ కి సంబంధించిన ఒక ప్లేస్ అలా అయిపోయింది బ్యూటీ పార్లర్ లాగా లేదు ఉషా
లేదు ఎందుకంటే చాలా సార్లు నుంచి కూర్చొని బ్రష్ చేసి కన్ని టచ్ చేసి ఆ టేబుల్ దగ్గర కూర్చుని ఆ సరుకు తీసి
అన్ని చూసైతే ఇదేంటని అడగటం ఐశ్వర్యరాయ్ కూడా బాగుంటుంది ఉషా ఒకసారి నేను పెద్ద ఐశ్వర్యరాయ్ పోస్టర్ పెట్టాను అక్కడ పెడితే వచ్చి ఇలా రెడీమేడ్ చేసుకుని నించున్నారు దాని దగ్గర నించొని ఇలా చూసారు ఇలా చూసి అలాగే చూసారు చాలాసారి చూసి నీకు పక్కన వేయడం ఉన్నారు వేయడం వచ్చారు ఐశ్వర్యరా చాలా బాగుంటది అంటే అవును నాన్నగారు నాకు చాలా ఇష్టం అన్నారు వేణం ఆవిడకి ఐశ్వర్య ఇష్టం నీకు ఇష్టమేనా అన్నారు తను నాకు ఇష్టమే నాన్నగారు అన్నాను నేను నాకు కూడా ఇష్టమని పెట్టాను నాన్నగారు అన్నాను నేను కాసేపు అలాగే చూసారు ఉషా బాగుంది నగలు ఎంత బాగున్నాయో వేసుకున్నాయన్ని బాగున్నాయి కాస్ట్యూమ్స్ అన్ని చదివేశారు అయిపోయి నాన్నగారు ఇన్ని చూస్తున్నారు గోర్లు బాగున్నాయి అన్నారు చేతులు బాగున్నాయి అన్ని చదివేశారు ఉషా అన్ని బాగున్నాయని లాస్ట్ లో ముక్కు ఎంత అందంగా ఉందంటే ముక్కు ఉండవరు అది కాల్ చేస్తారన్నారు అక్కడ చూసారు అలా ముక్కు చూసారు ముక్కు ఎంత అందంగా ఉందో అంటే ముక్కు కూడా ఉండవరమ్మా అది కూడా కాల్ చేస్తారు అది బూడు చేసేస్తారు అది ఉండదు అన్నారు ఇంకా అంటే నాకు అప్పుడు తగ్గింది అనమాట విషయం ఎందుకంటే బ్యూటీ అంటే నేను చేసింది అంత బ్యూటీ వర్క్ కదా సో ఇప్పుడు అనిపించింది అంటే అందులోంచి బయటికి లాగడానికి నాకు ఇది చెప్పి
అంటే ఏదైనా కూడా శాశ్వతం కాదు
కాదు అంతకు ముందు వేణమ్మకు చెప్పినట్టున్నారు ఇది తర్వాత వేణమ్మ కూడా చెప్పారు ఇది వరకు ఒకసారి చెప్పారమ్మా అని ఇక్కడ పార్లర్ లో కూడా అదే రిపీట్ చేశారు శాశ్వతం కాదు కరెక్ట్
ఓల్డ్ ఏజ్ ఇప్పుడు ఎంత ఎంత బ్యూటిఫుల్ అయినా ఓల్డ్ ఏజ్ తప్పదు డెత్ తప్పదు అండ్ డెత్ వచ్చే లోపల లోపల ఉన్న బ్యూటీని మనం అందుకోలేకపోతే లైఫ్ వేస్టే కదరా అంటే బాహ్యమైన బ్యూటీతో ఇన్నర్ బ్యూటీకి సంబంధం లేదు అడిషనల్ గా అది కూడా ఉంటే గాడ్స్ గిఫ్ట్ ఏదైనా గాడ్ గిఫ్ట్, ఇది కూడా మనం మర్చిపోకూడదు కాకేని అదే అన్నారు. నీకు ఏ విభూతి ఉందా, అది బాహ్యమైన సౌందర్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే టాలెంట్ కావచ్చు, ఒక ఐ మీన్ ఎఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఒక స్పెషల్ ఆర్ట్ నీకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే నువ్వు అద్భుతంగా ఒక మ్యూజిక్ పాడుతూ ఉండొచ్చు, లేకపోతే గ్రేట్ డాన్సర్ అయి ఉండొచ్చు. అలా ఏ విభూతి మనకున్నా కూడా ఆయన ఇవ్వకుండా రాలేదు. ఎవ్రీథింగ్ ఇస్ గివెన్. ఇది ఈ రెండు కూడా నాకు ఆయన నా ఎడ్యుకేషన్ అయిపోయినప్పుడు డెంటల్ అయిపోయాక అంటే స్పెసిఫై చేసి చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎలా వచ్చింది, ఇది గాడ్స్ గిఫ్ట్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో నీకు స్పిరిచువల్గా పేరెంట్స్ అంటే ఈ మార్గంలో నడవడానికి నీకు అన్నీ సహకరించేలాగా కుటుంబం, అది ఎలా వచ్చింది, నువ్వేమన్నా ఇక్కడ పుట్టాలని నువ్వు అనుకుని వచ్చావా, ఎవరు పెడితే వచ్చావు ఇక్కడికి, ఈశ్వరుడు పెడితే వచ్చావు, సో గాడ్స్ గిఫ్ట్, యువర్ పేరెంట్స్ ఈజ్ గాడ్ గిఫ్ట్. నీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, రేపు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నీ సంపాదన నువ్వు చేసుకుంటావు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. సో ఇది ఎలా వచ్చింది, గాడ్స్ గిఫ్ట్. అలా ప్రతి ఒక్కరికి నీకున్న విభూతులన్నీ కూడా, అది బ్యూటీ కానివ్వు, ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ కానీ, లేకపోతే మంచి ఫ్యామిలీ కానీ, లేకపోతే మంచి పిల్లలు కానీ, ఏదైనా కూడా గాడ్స్ గిఫ్ట్. సో నాది అని ఏది అనుకోకుండా ఈశ్వరుడి ప్రసాదం కింద మనం భావిస్తే, అది ఆయన విభూతి కింద చూస్తూ ఉంటే మనం మోహంలోకి వెళ్ళకుండా ఉంటాం, ఐ మీన్ అట్రాక్షన్ లోకి వెళ్ళకుండా ఉంటాం, ఎందుకంటే అంతా ఆయనది. సో మనం ఏదైనా కూడా ఆయన ఫోకస్డ్ గా చూసుకుంటాం, అప్పుడు బంధించదు మనల్ని. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూసాము, అది మనం సొంతం చేసుకోవాలని అనుకోం, దాన్ని చూసి ఆనందిస్తాం. అలా ఎవరిది చూసినా మనకి ఆనందం కలుగుతుంది, ఏ ఏ టాలెంట్ చూసినా ఆనందం వస్తుంది, ఏ బ్యూటీ చూసినా ఆనందం వస్తుంది. సో ఏం ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆయన గిఫ్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం, అప్పుడు అది మనల్ని బంధించదు. సో మన ఎంజాయ్మెంట్ సుప్రీం. సుప్రీం ఎంజాయ్మెంట్ ఇది, అంటే ఎంజాయ్మెంట్ సహితం అనుకుంటారు. ఆయన మనకి ఏం చేశారు అంటే, అంటే కృష్ణుడు, అంటే కృష్ణుడు ఇస్ బ్యూటీ, అంటే అన్ని బ్యూటీ ఆయనలో, ఆయన రుద్ర బ్యూటీ, ముక్కు బ్యూటీ, కళ్ళు బ్యూటీ అని బాహ్యంగా వర్ణించారు, బట్ కృష్ణ చైతన్యం కదా, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఇస్ బ్యూటిఫుల్. సో మనం క్రియేషన్ అంతా కూడా ఆయనలా చూస్తే ఏమీ లేదు, మనలో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయన. అంటే టిల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ భావనలో ఉండమన్నారు. అది ఎలా సాధ్యమన్నాను కదా, భావనలో. ఇప్పుడు భావనకి ఏంటి నీకు ఖర్చు, నువ్వు బోల్డ్ భావిస్తూ ఉంటావు, ఇలా ఎందుకు భావించకూడదు, అంటే దిస్ ఇస్ వన్
మనసు వేరే విధంగా కాదు, మనసు వేరే విధంగా వెళ్ళకుండా నాన్నగారిని భావించుకుంటూ ఉంటే రిలీజ్ అయిపోతాం కదా.
అంతే, అంటే ఇప్పుడు మన రూపనామంలో నుంచి మనం విడుదలవ్వాలి. సో మన రూపనామం నుంచి మనం విడుదలవ్వాలి అంటే ఏదో రూపనామం ఆధారం చేసుకోవాలి, అది ఈశ్వరుడు. అందుకే నీ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళని ఆరాధన చేయగా 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 నువ్వు నీ రూపనామాల నుంచి విడుదలైపోతావు. సో ఇప్పుడు కృష్ణుడు గోపికలకి ఎలా అయితే అంతా ఆయన అయిపోయి మత్తులో ఉంచి ట్రాన్స్ లో ఉంచి చేశాడో, అలాగా నాన్నగారు మన అందరినీ కూడా ఒక మత్తులో ఉంచి ఆయన రూపనామం చుట్టూ తిరిగేలా చేసి మనల్ని మనం కోల్పోయే ప్రొసీజర్ లో తీసుకెళ్ళిపోయారు ఆల్రెడీ. సో అంటే వాళ్ళకి సహజ సమాధి వచ్చింది తర్వాత, కృష్ణుడు బాడీ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా కొంతకాలం విలపించి వాళ్ళు మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళారు. అంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ పూర్వజన్మంలో వాళ్ళు ఋషులు, అంటే గోపికల కింద మనకు అలా కనిపించారు దానికి, ఐ మీన్ యా, అంటే పూర్వపుణ్యం లేకుండా ఏది ఉండదు, ఉండదు. సో ఇంకా అది ఏదైనా కూడా ఆయన అనుగ్రహంలో పడ్డాక మిగతా అన్ని కూడా సెకండరీ మనకి. అదే పాడాడు కదా వాడు, మీ దృష్టి పడినది చాలు మాకు, ధన్యులం మేము.
బాగుంది ఉష, అయితే ఇంకా ఫైనల్ గా నాకు ఒకటే అనిపిస్తుంది ఉష, అది ఫైనల్ గా ముగించే ముందు చెప్తున్నాను. నాన్నగారు అంటే ఆ రూట్ అంటే పూర్వపుణ్యం లేకుండా వెళ్ళలేదు మనం అందరూను. పూర్వపుణ్యం వల్ల ఆయన తీసుకుంటే ఆయన లైఫ్ లో కంటే మనంతలు మనం వెళ్ళలేము అనేది ఒక అర్థమైంది. ఆయన ఆయన అట్రాక్ట్ చేస్తారు ప్రతిదీ, ఆయన ఆయన రారా అని పిలిచో, బ్యూటీ పార్లర్ ఇచ్చో, లేకపోతే భక్తుల్ని ఇచ్చో, మొత్తానికి ఏదైనా ఆయన గ్రేస్. ఈ రోజు ఉషా, ఈ రోజు ఇలాగా ఏదో కొంచెం ఇంత డల్ అవ్వనివ్వరు, ఎవరికొళ్ళు వచ్చేస్తారు మన వాళ్ళు, చిన్న సంఘటన అది పెద్ద పాప. నేననుకుంటే ఏంటి నాన్నగారు ఇంత వర్క్ చేసేస్తున్నారు, ఇది కూడా అసలు మొయ్యనివ్వరా మీరు అనుకుంటాను. వచ్చేస్తారు వెంటనే వచ్చేసి, ఇది ఇలా కాచేయని ఇది ఇలా కాచేయని చెప్పి చేస్తే ఎంత వర్క్ చేసేస్తున్నారు ఆయన, మరి మనం ఇంకేం చెయ్యాలి ఉషా?
అవునమ్మా,
ఎంత వర్క్ చేసేస్తున్నారు ఆ టక్మని ఎవరికొళ్ళు వచ్చేయటం ఆ రోజంతా, వెంటనే అది ఇలా తీసేయటం అనమాట. వెంటనే ఇంక అట్లా ఇలా అయిపోయి అసలు అలా ముద్ద అయిపోయినట్టు అనమాట, ఇంకా అలా ఉండిపోతాం అనమాట. ఇంకేం లేదు, వర్క్ ఒక్కటే చూడటం, ఇంక నాకు అనిపిస్తుంది వర్క్ చూడటమే ఇంకేం లేదు. యాక్సెప్టెన్సీ ఉన్న బ్యూటీ చాలా బాగుంది ఉషా. యాక్సెప్ట్ ఇప్పుడు నేను నేర్చుకునేది ఇంకా యాక్సెప్ట్ నాన్నగారు, ఇది ఇంతే ఇంకేం లేదు. ఫైనల్ గా అది మాత్రం ఇంకా సరెండర్ అయిపోయాం, ఇంకా వర్క్ అయితే చెయ్యాలి. అంటే చేయడానికి ఏం లేదనిపిస్తుంది ఉషా,
మనం చేయడానికి ఏమీ లేదు అనేది మనకి
తెలుస్తుంది.
అంటే ద మోర్ చైతన్యానికి దగ్గర అయ్యే కొలది మనకి తెలిసేది ఏంటి అంటే, మనం చేసేది ఏమీ లేదు, ఎందుకంటే అసలు మనస్తిత్వమే ఆయన లేనిదే, మనస్తిత్వమే లేదు అనేది మనకి ఎరుకుపడుతుంది. కాబట్టి ఆయన చేస్తే మనం చూస్తూ ఉండడమే జరుగుతుంది.
ఇంకా ఆయన వస్తాం, ఆయన వచ్చేసారు, కాత్యాయని మైనస్ నాన్నగారు వచ్చారు అంతే, కాత్యాయని మైనస్
అంటే ఇప్పుడు ఒక వర్క్ చేపడితే అది మనం మధ్యలో మానేయచ్చు కానీ ఆయన మధ్యలో ఆపడం ఉండదు
కదా మరి.
సో వీ హ్యావ్ నో చాయిస్ ఆర్ ఆప్షన్, ఏదో కథలు చెప్పుకోవడం తప్ప
అంతే.
పని ముగించి తీరుతారు. ఇప్పుడు సర్జరీ బల్లెక్కించాక సర్జరీ చేయకుండా వద్దన్న బల్ల దింపేది ఉండదు, నేను భయపడినా కూడా నిన్ను బుజ్జగించో, అనస్థీసియా ఇచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి మత్తిచ్చి ఎలా అయితే ఆపరేషన్ చేసేస్తారు,
సర్జరీ కంప్లీట్,
సర్జరీ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఈ లోపల మనం యాక్సెప్ట్ చేసి ప్రెసెంట్ గా ఉంటే సరిపోతుంది,
కూల్ గా సరిపోతుంది, సహకరించకపోయినా బలవంతంగా అయినా
అయిపోతుంది. అదే అదే ఒక ఉదాహరణ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతాము, ఫ్లైట్ ఎక్కేటప్పుడు హ్యాపీగానే డెస్టినేషన్ చేరుతామని ఎక్కుతాం కానీ మధ్యలో పడిపోతుందనో కూలిపోతుందనో ఎక్కం కదా, అంటే హ్యాపీగా నిద్రపోతాం కూడా కదా. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్ ఏదో యాక్సిడెంట్ అయ్యేదో అయిపోతామని అనుకోము, ఎక్కాక నిద్రపోతాం, పొద్దున్న మన డెస్టినేషన్ లో దిగుతాం. అలా ఒక ఇప్పుడు ట్రైన్ డ్రైవరు, పైలట్, ఒక ఫ్లైట్ నడిపే వాళ్ళ పట్లే మనకి రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తే, ఈశ్వరుడి వాళ్ళు ఉన్నవాళ్ళు మనం రెస్ట్ఫుల్ గానే ఉండాలి కదా. మనకి ఫియర్, మనకి వేవరింగ్, మనకి ఆందోళన అవసరం లేదు. అంటే నిశ్చింతగా ఉండొచ్చు ఆయనకు వదిలేసి. అండ్ ఎలాగో మీరు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ అని చెప్పారు ఆయన, అంటే డెస్టినేషన్ అదే, మన ఊరు వచ్చిన తర్వాత మనం నిద్రపోతూ ఉన్న లేపి మీ ఊరు వచ్చింది దిగమంటారంట, సో అంటే బర్డ్ మనం ఏమి మొయ్యక్కర్లేదు. ఇప్పుడు ట్రైన్ లో కూర్చుని నీ పెట్టి నువ్వు నెత్తి నీరు పెట్టుకో కదా, ట్రైన్ లో పెడితే ట్రైన్ నిన్ను మోస్తుంది, పెట్టిని మోస్తుంది. సో నీ భారం అంతా నాకు వదిలే, అంటే నీ క్రియేషన్ అంతా చూసుకునేవాడు నీ ఒక భారం మొయ్యలేడా, అది నేనే చేయాలని నువ్వు అనుకోవడం ఎందుకు? వదిలేస్తే ఆయన చూసుకుంటాడు, ఇంకా వైభవంగా చూసుకుంటున్నాడని తెలుస్తుంది కదా. సో అన్ని వదులుతూ మనల్ని మనం వదిలేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్ స్టెప్, మనల్ని మనం వదులుకోవడం
ఫైనల్ స్టెప్.
అది చేస్తా.
అన్ని ఆయన వదిలించారు షా, అన్ని ఆయన వదిలించారు, ఇది మాత్రం మనం వదలాలి కదా మరి.
కొంచెం సహకరిస్తే సరిపోతుంది కాదని, అది కూడా చేయిస్తారు. మనం కొంచెం అంటే రెడీ, బీ రెడీ, అంటే పట్టుకుని కూర్చోవద్దు, వదిలేసి, అంటే నిన్నది కాదు ఇన్ జనరల్ చెప్తున్నా, వదిలేస్తే అంటే ఇప్పుడు ఒకటి ఏదన్నా వస్తువు వదిలితే భూమి ఆకర్షణ శక్తికి ఎలా పడిపోతుందో, వదిలేస్తే మనసు వెళ్ళి హృదయ గుహలో పడిపోతుంది. బాహ్యంగా పట్టుకోవడం వల్ల లేట్ అవుతుంది అంతే, వదిలేస్తే మనం అక్కడే ఉంటాం. సో ఆల్ ఆఫ్ అస్ విల్ డూ దట్. వదిలేద్దా.
థ్యాంక్ యూ. ఓకే ఓకే, షూర్ షూర్.
థ్యాంక్ యూ సో మచ్ రకాత్యాయని. అసలు బయట మనం పబ్లిక్ ఉన్నట్టు మర్చిపోయాం ఓన్లీ. అలాగే
మనిద్దరం డిస్కషన్,
పబ్లిక్ లేదు మన ఇద్దరు కదా పర్సనల్ కాన్వర్సేషన్ చేసుకున్నట్టుంది. అలాగే ఈశ్వరుడికి సంబంధం ప్రపంచంతో పని లేదు కాతి అని. మనము ఈశ్వరుడు. ఇప్పుడు నేనున్నా అదే హనుమంతుడు అంటాడు కదా, నేను ఉన్నాను అనుకున్నంత వరకు నేను నీ సేవకుణ్ణి. నువ్వే ఉన్నప్పుడు ఇంక నేను లేను. అంటే ఒకటైపోయినప్పుడు ఇంక నువ్వే నేను లేను. నేనున్నంత కాలం నేను నీకు సేవకుడిని. ఈ యాటిట్యూడ్ తో ఉంటే అంటే సృష్టి అంతా ఆయనే కాబట్టి మనం ఏది చేసినా ఆయనకి చేస్తున్నట్టు. ఆయన స్ఫురణ ఇవ్వకుండా మనం ఏమీ చేయలేము. ఆయన శక్తితోనే సమస్తం నడుస్తుంది. అది లేకపోతే మనం లేము. సో ఆయన ఆయన తీసుకొచ్చింది, ఆయన ముగిస్తారు. సో మనం నిమిత్త మాత్రంగా ఉంటే సరిపోతుందిరా.
సత్సంగం కూడా చాలా న్యాచురల్ గా ఉంది షా. ఇక్కడ ఇది ఏదో మనం ఆన్లైన్ లో వచ్చినట్టు, ఎవరో అసలు ఎవరు లేనట్టు, మా నిద్రమే ఉన్నట్టు నాన్నగారు.
ఏదో అంటే వి ఆర్ షేరింగ్ ది బ్యూటీ ఆఫ్ నాన్నగారు అంటే.
యా యా,
థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
నాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ.
ఓకే షా.